ఈమెను ఆత్మనుకుంటున్నారు. ఎంతవరకు నిజమే కానీ రాముడు సీతమ్మతో అన్నట్టుగా ప్రయాణం చేస్తూ సఖీ నేటి పల్లి ఇది అని, అంటే ఈ గ్రామానికి సఖీ నేటి పల్లి అని పేరు వచ్చిందని ఎవరు పెద్దలు చెబుతాను నేను విన్నాను. ఈ రోజున ఈ గ్రామంలో మనం గీతా సంఘం వారి ఆహ్వానాన్ని ఉపయోగించుకుని ఇక్కడ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. మన దేహం వస్తుంది, దేహం పెరుగుతుంది, దేహం నశిస్తుంది. దేహం మనం అనుకుంటున్నాం కాబట్టి దేహం పుట్టినప్పుడు మనం పుట్టామనుకుంటున్నాం, దేహం పెరిగినప్పుడు మనం పెరిగామనుకుంటున్నాం, దేహం కృషించినప్పుడు మనం కృషించామనుకుంటున్నాం, దేహం మరణించినప్పుడు మనం మరణించామనుకుంటాం. అది దేహంతో తాదాత్మ్యం పొందటం వల్ల ఆ రకంగా మనం అనుకుంటాం. దేహాన్ని ఎవరైనా పొగిడితే నన్ను పొగిడారనుకుంటాం, దేహాన్ని ఎవరైనా విమర్శిస్తే నన్ను విమర్శించారనుకుంటున్నాం. అందరూ తలో దేహంతో కట్టుబడి ఉన్నాం. ఇలా దేహంతో కట్టుబడి ఉండకపోతే కర్మ ఎవరు అనుభవిస్తారు? నేను కర్మ అనుభవిస్తున్నాను, నేను కర్మ అనుభవిస్తున్నాను అంటే కారణం ఎవరు కర్మ అనుభవించేది? దూరం కట్టురాడి కట్టి కొట్టినట్టు ఈ దేహం నాది అనే భావన మాయ వల్ల, పరమేశ్వరుడి మాయ వల్ల మనకు వచ్చింది. అంచేత నేను కర్మ అనుభవిస్తున్నాను, నేను కర్మ అనుభవిస్తున్నాను అనుకుంటాడు. పుణ్యం చేసిన వాడు ఏదైనా మంచి అనుభవిస్తానంటే నేను ఏదో అదృష్టం అనుభవిస్తాను అనుకుంటాడు. చెడ్డ ఫలితం వచ్చినప్పుడు కర్మ అనుభవిస్తున్నాను అనుకుంటాడు, మంచి ఫలితం వచ్చినప్పుడు అదృష్టం అనుభవిస్తున్నాను అంటాడు. అంటే ఏమి దేహం తాను అని అనుకోవటం వల్ల ఈ భావాలు వచ్చినాయి, కర్మానుభవాన్ని ఇవన్నీ వచ్చినాయి. ఈ మధ్య విశాఖపట్నం వెళ్ళాం, అక్కడ లక్ష్మి ఒకరింటికి తీసుకెళ్ళింది. వాళ్ళు అమ్మాయిలకు, ముగ్గురు అమ్మాయిలకు కూడా మాటలు రావు. అందులో చిన్నపిల్లల ఎదురు స్పోర్ట్స్ లో చాలా ఫస్ట్ట. అందులో రెండో అమ్మాయి జపాన్ ప్రభుత్వం కూడా ఆహ్వానించిందట స్పోర్ట్స్ లో. ఆ రెండో అమ్మాయి ఈ మధ్యనే రైలు గేటు దాటుకుంటే ఆ రైలు వచ్చే సౌండ్ కూడా వినపడకపోతాం, రైలు కింద పచ్చని పోయింది. ఈ అమ్మాయిలు నానమ్మ ఏమండి మిమ్మల్ని ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను అని పుస్తకాల్లో ఉన్న ప్రశ్న ఒక ప్రశ్న అడిగారు. ఏమండి జన్మముందా కర్మముందా? ఇది ప్రశ్న. నేను అన్నాను కర్మముందో జన్మముందో ఏదో ఒకటి ముందు అనుకుందాం. అది రెండు ఎవరికి? నువ్వుంటే కర్మ వచ్చిందా, నువ్వుంటే జన్మ వచ్చిందా? నువ్వు లేకుండా నా కర్మ ఉందా, నువ్వు లేకుండా నా జన్మ ఉందా? నేనుంటే కర్మ ఉంది, నేనుంటే జన్మ ఉంది, నేనుంటే దేవుడు ఉన్నాడు, నేనుంటే లోకం ఉంది, నేనుంటే ఋషి ఉంది, నేను లేకపోతే ఏమీ లేదు. మీరు లేకపోతే ఏమి లేదు. ఈ దేహం లేకుండా, దేవుడు లేకుండా, లోకం లేకుండా మీరు ఉన్నారు. కానీ మీరు లేకపోతే దేవుడు లేదు, లోకం లేదు, ఏమి లేదు. అవును ప్రశ్న, జన్మం ఉందా కర్మం ఉందా? మీరు గౌతమ బుద్ధుడి సమాధానం చేశారు. మీరు ఇంటి దగ్గర నుంచి ఈ గీతా మందిరానికి నడిచి వస్తున్నారనుకో, నడిచి వస్తాంటే కాళ్ళు ముందు తిరిగి ఆ ముందు మిమ్మల్ని తలుపు పెడతామని బాధపడతాం. మీ అంతా మీరు ఆ ముందు తీసుకోవడం లేదా హాస్పిటల్కి వెళ్ళి ముందు తీయించుకోవడం చేయడం ప్రయత్నం మంచిదే, లేకపోతే ముందు ఎక్కడ ఎగింది, ఏ పర్వాంగరాజు దగ్గర ఎగింది అని విచారణ చేయటం మంచిదే అని అడిగారు. అలా నా తోటి ముందు విరిగిందని మీరు గుర్తుపడతారనుకున్న కష్టపడి మీకు కలిసి వచ్చేది ఏమిటి? మీకు బాధపడుతుందా? అది ఎక్కడ విరిగిందో మీరు విచారణ చేసి తెలుసుకుంటారు. దానివల్ల మీకు కలిసి వచ్చింది ఏమిటి? దానివల్ల మీకు కలిసి వచ్చేది ఏమి లేదు. అదేవిధంగా ఈ కర్మ ఎప్పటి నుంచి వచ్చింది, ఈ జన్మ ఎప్పటి నుంచి వచ్చింది, ముందు కర్మ ముందు జన్మ అని విచారణ చేసిందంటే ఈ కర్మ నాకు, ఈ జన్మ నాకు అని నేను అనుకుంటున్నాను. ఈ మీరు ఎవరు భగవాన్ ఏం చెప్తారంటే ఈ దేహాన్ని కూడా అనుకుంటున్నాం, ఈ మనస్సులను కూడా అనుకుంటున్నాం, ఈ కోరికలను కూడా అనుకుంటున్నాం. ఈ నేను ఎవరో నిన్న ప్రశ్న నేను ధ్యానం చెయ్యి, విచారణ చెయ్యి, అలా విచారణ చేయగా ధ్యానం చేయగా అక్రమంగా 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 ఈ దేహం నువ్వు కాదని, ఈ కోరికలు నువ్వు కాదని, ఈ మనసు నువ్వు కాదని ఎంతటి నీకే తెలుస్తూ ఉంటుంది అనుభవం. నువ్వు ఉన్నావు నీకు తెలుసు కదా, నేను ఎవరైనా విచారణ చేయి, విచారణ చేయలేకపోతే ధ్యానం వచ్చింది అని నిర్ధ్యానం చేయి, ధ్యానం చేయలేకపోతే విడిపోతావు. ఈ దేహం నుంచి, నీ కోరికల నుంచి, నీ అహంకారం నుంచి, నీ మనస్సు నుంచి, నీ బుద్ధిలోంచి, నువ్వు కాలిదాని నుంచి విడిపోతావు. కాలిదాని నుంచి ఎప్పుడైతే విడిపోయావో నువ్వు ఏది అవునో అది అవుతావు. భగవాన్ అన్నారు మనం ఏది అవునో అది కాదనుకుంటున్నాం, ఏది కాదో అది అవును అనుకుంటున్నాం. అందుకే మన పీకి మన మాయ వచ్చి మన ముక్కు పట్టుకుంది. ఏమండి దూడను కత్తిరాడికి కట్టి కొడితే ఎన్ని కొట్టినా బాధలు సహిస్తూ ఉంటుంది. ఎందుకంటే తాడు కత్తిరాడు కట్టం దానికి పారిపోదా ఉంటుంది. కానీ తాడు కత్తిరాడు కట్టేస్తూ ఉండి అది ఎక్కడికి పరిగెడుతుంది, ఈ దెబ్బలన్నీ భరిస్తుంది, నేను ఎంత బాధపడుతున్నాను, ఎవరిని రక్షిస్తే బాగుండు, ఎవరిని తాడు ఇప్పేస్తే బాగుండు అని దూడ ఎలాగనుకుంటుందో మనం కూడా కత్తిరాడు కట్టేసాం. ఈ దేహం అనే బుద్ధి మనకు వచ్చింది, ఈ దేహం నేను అనుకుంటున్నాం, ఈ దేహం అనే బుద్ధి మన కత్తిరాడు కట్టేసాం, ఈ కత్తిరాడు కట్టేసి మన కర్మ అంతా ఈశ్వరు మనం మొదుతున్నాడు. అదే కర్మ అనుభవం. ఈ దేహంలోంచి మీరు విడిపోతే, ఈ మనస్సులోంచి మీరు విడిపోతే, ఈ అహంకారంలోంచి మీరు విడిపోతే, మీకు కర్మతోటి పని ఏముంది, ఈ జన్మతోటి పని ఏముంది, మృత్యుతోటి పని ఏముంది, మీరు పోయి దేవునితోటి పని ఏముంది, మీకు ఎక్కడికి వెళ్తారు, మీరు ఏమి చోటు ఎక్కడ ఉంది. దేహానికి పరిమితమై ఉన్నాం కాబట్టి తక్కినటి పల్లెల్లో ఉన్నాము, రాజుల్లో ఉన్నాము, జిన్నుల్లో ఉన్నాము. దేహానికి పరిమితమై ఉన్నాం కాబట్టి దేహం ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉన్నానని అనుకుంటాను. మనసు ఏదో ఆలోచిస్తుంటే అదే నేనని అనుకుంటాను, కానీ అది నేను కాదు. ఈ గంటలో ఉన్న ఆలోచన మరొక గంటలో ఉండదు, మరి గంటలో ఉన్న ఆలోచన మరొక గంటలో ఉండదు, ఈ రోజున ఉన్న ఆలోచన రేపు ఉండదు. దేహం యొక్క స్వరూపం మారుతూ ఉంటుంది, మనసు యొక్క స్వరూపాలు మారుతూ ఉంటాయి, తలంపులు మారుతూ ఉంటాయి, ఆలోచనలు మారుతూ ఉంటాయి, లోకం యొక్క స్వభావం మారుతూ ఉంటుంది, మన కుటుంబ పరిస్థితులు మారుతూ ఉంటాయి. ప్రతిదీ మారేది, మారనది ఒకటే ఉంది, అది మా నువ్వు దేహం కాదు, నువ్వు మనసు కాదు, నువ్వు కోరికలు కాదు, నీ హృదయంలో ఆత్మ ఉంది అని చెప్పలేదు భగవంతుడు. ఆత్మ ఉందని చెప్పి అది నీదే, అది నీదే, దానికి మరణం లేదు, దానికి జన్మ లేదు, దానికి సృష్టించడం లేదు, జన్మించింది మరణిస్తుంది, అది జన్మే లేదు, దానికి మరణం ఏమిటి అని చెప్పి మీ హృదయంలో ప్రకాశిస్తున్న ఆత్మను నేనని భగవంతుడు చెప్పి అది నీదే, నిన్ను నీవు తెలుసుకో, నిన్ను నీవు నువ్వు తెలుసుకో. ఇక్కడ నువ్వు నేను ఉన్నాను, నిన్ను తెలుసుకోమంటున్నాడు. అంటే నేనే మనం అనుకునే దేహానికి పరిమితమైన నేను, మనస్సుకు పరిమితమైన నేను, అహంకారంలో పరిమితమైన నేను, ఈయనే కనుక నిజమైతే, ఈయనే కనుక యథార్థమైతే, నిన్ను నువ్వు తెలుసుకోవాలి భగవంతుడు చెప్పవలసినటువంటి పని లేదు. మీరందరూ నాకు దేవుడు కావాలి, నాకు దేవుడు కావాలి, నాకు మోక్షం కావాలని మీరందరూ అన్వేషించుకుంటున్నారు, విధిస్తున్నారు, పురాణాలు చదువుతున్నారు, పెద్దలు చెప్పిన మాటలు వింటున్నారు. నిజంగా మీకు దేవుడు కావాలా? నాకు దేవుణ్ణి తెలుసుకోవాలను నేను భగవాన్ ఎవరు వచ్చి అడిగారు. భగవాన్ అన్నారు, దేవుడు ఎప్పుడైనా నీ దగ్గరికి వచ్చి నన్ను తెలుసుకోమని అడిగాడా? ఆయన అడగాలి, నీ తెలుసుకోవాలి. దేవుడు నేను అడగలేదు, నన్ను తెలుసుకోమని దేవుడు ఎవరిని అడగలేదు. మీరే అనుకుంటున్నారు తెలుసుకోవాలని, తెలుసుకోవాలని. మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి? దేవుడిని తెలుసుకోకపోతే మీకు నష్టం ఏమిటి? దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు నన్ను తెలుసుకోమని. అది కాదు, మిమ్మల్ని మీరే తెలుసుకునే ప్రయత్నంలో దేవుని అడ్డు పెట్టుకుని దేవుణ్ణి తెలుసుకోవాలని అంటున్నారు. దేవుణ్ణి తెలుసుకోవడం కాదు, మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం యాత్ర చేస్తున్నారు. మనల్ని మనం తెలుసుకోవటమే దేవుణ్ణి తెలుసుకోవటం. నిన్ను నువ్వు తెలుసుకోకుండా దేవుణ్ణి తెలుసుకుంటే అబద్ధం, ఆ దేవుడు అబద్ధం, ఆ దేవుడు నిజం కాదు. నువ్వు తెలుసుకుంటున్న దేవుడు అది దృశ్యం, అది దృశ్యం. ఒక నిజంగా రాముడు మీకు కనిపిస్తారనుకోండి, రాముడు మీ దగ్గర ఎంతసేపు కూర్చుంటాడు, మీరు ఎంతసేపు చూస్తారు? కృష్ణుడు మీకు కనిపిస్తాడనుకోండి, మీరు ఎంతసేపు చూస్తారు? ఆయన ఎంతసేపు కూర్చుంటాడు? అది కూడా మానసిక దర్శనం. మిమ్మల్ని మీరు తెలుసుకోవడం దేవుని స్తోత్రం. మిమ్మల్ని మీరు తెలుసుకోలేక దేవుణ్ణి చూస్తే అది నిజం కాదు, అది కేవలం మానసిక దర్శనం. ఈ కృష్ణుడు అనేది దృశ్యాలు ఎలా చూస్తున్నాం, అది కూడా ఒక దృశ్యం మాత్రమే. దృశ్యం నశించి తీరుతుంది. నా దేహమే నశిస్తున్నప్పుడు నా దేహంతో చూస్తున్న దృశ్యాలు నిజంగా ఉంటాయి, దేవుడు మాత్రం. మీ దేహం మీరు కానప్పుడు రాముడు దేహం రాముడు అవుతాడా? మీ దేహం మీరు కానప్పుడు శివుడు దేహం శివుడు అవుతాడా? మీ దేహం మీరు కానప్పుడు కృష్ణుడు దేహం కృష్ణుడు అవుతాడా? నన్ను తెలుసుకోమని భగవంతుడు భగవద్గీతలో చెప్పినప్పుడు ఆయన దేహాన్ని తెలుసుకోమన్నాడా, ఆత్మను తెలుసుకోమన్నాడా? నేను ఆత్మనని చెప్పాడా, నేను దేహాన్ని చెప్పాడా? భగవంతుడు వాసుదేవ స్వామి ఆత్మ శాశ్వతమైన వస్తువు, ఆత్మ విధమైన వస్తువు. ఆ వస్తువును తెలుసుకునే వరకు నీకు సుఖం కలగదు. నీ సుఖం కోసం, నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం, నీ శాశ్వత శాంతి కోసం, నీ మోక్షం కోసం, నీ సమాధి కోసం నీ హృదయంలో నిత్యముగా స్వయముగా ప్రకాశిస్తున్నటువంటి ఆత్మను తెలుసుకునే పదే పదే భగవంతుడు స్వామి గీతను చెప్పాడు, జాగ్రత్తంగా చెప్పాడు, ప్రతి ఒక్కరికి చెప్పాడు, మీకు చెప్పాడు, నాకు చెప్పాడు, మీరందరికీ చెప్పాడు, మీరు ప్రతి ఒక్కరికి చెప్పాడు భగవంతుడు వాసుదేవ స్వామి. ఒక మతానికో, ఒక వ్యక్తికో, ఒక సమాజానికి, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి ఎందుకు నచ్చేది కాదు. ఇవాళ న్యూస్ పేపర్, రేపు వేస్ట్ పేపర్, భగవద్గీతలో చెప్పిన మాటలు అలా కాదు. కాలములు అవి పనికొస్తాయి. మరణానికి గొప్ప విశేషమేమి కాదు, మనం మరణించాం మరణించాం అనుకుంటాం. మనం మరణించాలంటే ఎవరు మరణిస్తారు? ఈ నేను నేనని దేహానికి పరిమితం మరణిస్తూ దేహం మరణిస్తుంది. అంటే నేను నేనని చెప్పి నేను, దేహాన్ని నేను చెప్పి నేను, ఈ నేను సంతానం భూమి కాదు. మీరందరూ నేను నేను అంటున్నారు కదా, మీరు అభిమానం లేదు ఆ నేను ఎవరు? మీరందరూ నేను నేను అంటున్నారు కదా, ఆ నేనంటే ఎవరు? మనస్తుంది ఆ మనస్తుని నేను నేను అంటున్నారు, ఆ నేను అందరూ మోస్తున్నారు. భగవాన్ గారు ప్రతి వారి శవాన్ని మోస్తున్నారు, ప్రతి వారి శవాన్ని మోస్తున్నారు. ఈ దేశమే ఒక శవం, బతికుండగా శరీరంలో ప్రాణం ఉండగా ఎవరికెవరినాడు మోసుకుంటున్నాడు, మరణించిందా? దీని నలుగురు మోసుకెళ్తున్నారు సమాచారాన్ని. ఇప్పుడు ఇది చదవే బయట నువ్వు మోసుకుంటున్నావు, ఎవడి దేహాన్ని వాడు మోసుకుంటున్నాడు, మరణించిన తర్వాత నలుగురు మోసుకువెళ్తున్నారు. అందరూ శవవాహకులే, ప్రతి మనిషి శవవాహకులే. మన మరణించేటప్పుడు నాకు దుఃఖం వస్తుంది, కారణం ఈ దేహం మానవుకుంటున్నాను కాబట్టి, ఈ దేహం చూస్తే మనం పోతున్నాను అనుకుంటున్నాను కాబట్టి మనకు దుఃఖం వస్తుంది బాధ. ఇది మనకు కావాలని తెలిసినప్పుడు, అది మరణించినప్పుడు మనకు దుఃఖం రాదు, దాంతో విడిపోయినప్పుడు మనకు దుఃఖం రాదు. భగవాన్ కళ్యాణంలో ఉండగా భగవాన్ దగ్గరకు ఒకరు వచ్చారు, ఆయన చాలా బేదవారు. అతను వచ్చాడు, స్వామి దాని గురి పరిసరం లేదు అంటే నీకు ఏమి తీసుకురాలేదు, వచ్చి చేసినతో వచ్చాను అని చెప్పాడు భగవాన్ కళ్యాణ. భగవాన్ అన్నారు, ఏమీ తీసుకురావట్లేదు, ఏమీ తీసుకురావట్లేదు అంటారు, ఏమీ తీసుకురావకపోవడానికి నేను తీసుకొచ్చావు కదా అన్న, నేను నేనంటున్నావు కదా నువ్వు, ఆ నేను తీసుకొచ్చావు కదా, నాకు కావాల్సినదే ఆ నేను మరమ్మతు చేయడానికి, ఆ నేను ఆత్మను తెలుసుకునే యోగ్యత, దానికి అర్హత, తగినటువంటి బలం పట్టించడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. కానీ వీడు పళ్ళు తింటాను కదా, నేను ఏమి తీసుకురావలేదు, నేను చేయవాడిని అంటున్నాను, నువ్వేమి తీసుకురాలో తీసుకొచ్చావు, ఏమి తీసుకురాకపోతుంది, నేను తీసుకొచ్చావు, నేను నేను అంటున్నావు కదా, ఆ నేను తీసుకొచ్చావు అది చాలు. మొట్ట మాట భగవానికి సేవ తీసింది పళనిస్వామి భగవానికి మేడని పిలుస్తారు. పళనిస్వామి దక్షిణ అనేది ఏమి నాలుగు మెట్లు తీసేవారు. భగవాన్ అనేవారు, నువ్వు చాలా కష్టపడుతున్నావు, నా అన్నం కూడా నువ్వు దక్ష చేసి తీసుకొస్తున్నావు, నువ్వు దక్ష చేసుకొచ్చిన అన్నాలు నాలుగు కూడా పంచి పెడుతున్నావు, నువ్వు చాలా కష్టపడుతున్నావు అంటే నేనే పని ఏమి దక్ష తీసుకోవడం మంచిది అంటే సరే, నువ్వులో నువ్వు కష్టపడి తెచ్చినందుకు మళ్ళీ వాటర్ నాకెందుకు, నేను ఇంటికి ఆ దక్ష తీసుకోవడం మంచిది. పంతొమ్మిది వేలకు వెళ్ళేవారు ఆయన ఏం కంచం పట్టుకెళ్ళలేదు, నేను దిన్ను పట్టుకెళ్ళేవాడు కదా, నాకు ఇంటికి వెళ్ళేవాడు ఇలా కష్టపడతారు. అది ఎవరైనా చేస్తే ఆ చేతిలో పెడితే ఆ చేతితో ఇలా తినేవాడు, మళ్ళీ చేతులు కలుపుకోవటం లేదు, జుట్టుకి ఇలా రాసుకునేవాడు వెళ్ళిపోతాం. ఎవరైనా అనుకోరక దొమ్మపోటీ లాగా ఉన్నావు, ఏమైనా పని తీసుకురావా, నీ దక్ష తిన్నప్పుడు దొమ్మపోటీ లాగా ఉన్నావు అని అన్నప్పుడు నీకు సిగ్గే లేదా అని ఎవరైనా అడిగితే నాకు సిగ్గే లేదు, దక్ష తినేవాడిని కొమ్మలు పోయేవాడిని, కానీ నాకు ఒక మహాచక్రవర్తి ఉన్నట్టే ఉండేది, కానీ అవమానం నాకు ఇప్పుడు కలగలేదు అన్నాడు. ఆయన ఏదో మనకి దగ్గరగా ఉండొచ్చు, కానీ ఆయనకి మనకి ఎంత దూర సంబంధము. భగవాన్ దేవుడికి తల్లి వీళ్ళందరూ వచ్చాక పరమ వైరాగ్య పురుషుడు కాదు, మీ అమ్మ వచ్చారు, మీ అందరూ వచ్చి మిగతా స్త్రీలు కూడా కావచ్చు, అంటే మీరు ఇంకే స్కందాశ్రమంలో ఉండండి, నేను మటుకు స్కందాశ్రమం రా అన్నాడు పరమేశ్వరం. అనేక మంది స్త్రీలు వచ్చేవారు పురుషులు వచ్చేవారు భగవాన్ ఇక్కడ మాట్లాడటానికి, కానీ పరమే మటుకి స్కందాశ్రమం వెళ్ళేవాడు కాదు భగవానే, మీ స్వయంగా విరుపక్ష గృహకు వచ్చేవాడు. ఎవరిని చూస్తానండి, పళనే చూస్తాను, భగవాన్ పతనమైపోతున్నాడని ఊహించుకున్నాడు మనసులు, ఎవరు పళని అంటే మరణం తెలియదు మీ దగ్గర చూసి, ఇంకొక నాలుగు రోజులు పోతాడనగా పళని పోతాడనగా ఎవరు మామూలు కొన్ని చక్కటి మామూలు కొన్ని తీసుకొచ్చి పళని చేస్తారు. ఈ వాసన మనం చూశారని కోరికలు మనం క్లీన్ చేస్తారు. రేపు మరణించే వాళ్ళు కూడా మీరు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఉండండి ఇలా ఉండని చెప్తారు. కొంతమంది ఏమంటారంటే అది జాగ్రత్తగా ఉంటే మటుకు మరణం తప్పుతున్నానని, అంటే అది చాలా పొరపాటు. మన శరీరంలో ప్రాణం ఉందని చెప్పి జాగ్రత్తగా ఉండవలసింది. ఆహార విషయంలో మరణం రెండు రకాలు ఉంది, ఆరోగ్యంగా మరణించవచ్చు, అనారోగ్యంగా మరణించవచ్చు. మన ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యంగా మరణిస్తాం, ఆహార విషయంలో జాగ్రత్తగా లేకపోతే విపరీతం శారీరకమైనటువంటి బాధలతోటి మరణించవలసి ఉంటుంది. మనం చివరి క్షణం వరకు కూడా ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండవలసింది. ఒక ఆహార విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా లాస్ట్ ఇంటి వరకు చివరి శ్వాస ఇంటికి పెట్టే వరకు జాగ్రత్తగా ఉండవలసింది. ఏమో ఈ ఆలయం వచ్చి ఈ భగవాన్ మాటలు వింటున్నారు, నేను చెబుతున్నా నాకు ప్రాణం పోయేప్పుడు నాకు భగవాన్ జ్ఞాపకం రాదు, బహుశా నీకు కూడా ప్రాణం పోయేటప్పుడు భగవాన్ జ్ఞాపకం రాదు. మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడే భగవంతుడి జ్ఞాపకం రాకపోతే మరణించే టైంలో జ్ఞాపకం వస్తాడని ఎక్కడ సిద్ధాంతం ఉంది? ఎక్కడ సిద్ధాంతం ఉంది? దేవుడు చెప్తారు, దేహాన్ని విడిచిపెట్టి ప్రాణం బయటికి వెళ్లే టైంలో ఎవరైతే నన్ను స్మరిస్తున్నారో వాళ్ళకి నా స్వరూపం ఇస్తాను, వాళ్ళు నా స్వరూపాన్ని పొందుతారు. కానీ మనకు ప్రాణం పోయేటప్పుడు మన రామ కృష్ణ శివ అరుణాచల అంతా మీరు ఎవరు అనుకోకండి, ఎకానికల్ అంటే అనుకున్నాను, కానీ మన హృదయంతో రాదు కూడా మంచి బయటికి మటుకు మన ప్రాణం పోయటం మీద రాదు, భగవంతుడు మన స్మరించలేదు. మన మనసుని ఇప్పుడే బాగు చేసుకోవాలి, ఈ రోజును బాగు చేసుకోలేకపోతే మరణించి రోజులు బాగు చేసుకోవాలి, కానీ మరణించి రోజులు బాగు చేసుకోవటం అంటే చాలా కష్టం. దీపం ఉండగా చదువుకోలేని మనం దీపం ఆరిపోయిన తర్వాత చదువుకోవటం అంటే చాలా కష్టం. మన మనసును ఇప్పుడు బాగు చేసుకోలేకపోతే మన గతిని ఇప్పుడే సరిదిద్దుకోకపోతే కనీసం మరణం వచ్చే ముందేనే సరిదిద్దుకోకపోతే మరణం వచ్చే గంటలోనే బాగు చేసుకుంటుండే సాధ్యపడదు. మనం ఏం తప్పించుకున్నప్పటికీ మరణాన్ని తప్పించుకోవాలి. మరణం ఎవరికి, నీకు మరణం లేదు, ఇంత నువ్వు ఆస్తుడు, దేహానికి మరణం వస్తుంది, నువ్వు దేహాన్ని కావు, దేహం మరణించడం, నీకు మరణం లేదు, ఇంత నువ్వు ఆస్తుడు, నీకు మరణం లేదు. స్వామి నాకు తర్వాత జన్మ ఎటువంటి జన్మ అని భగవాన్ అడిగితే తర్వాత జన్మ ఎటువంటి జన్మ వస్తుంది అడుగుతున్నావు.
ఇప్పుడు నువ్వు పుట్టావా?
ఇప్పుడు నువ్వు పుడితే తర్వాత జన్మ గురించి ఆలోచిస్తున్నావు. ఇప్పుడు నువ్వు పుట్టావా? నీ దేహం పుట్టింది. ఆ దేహాన్ని నేననుకుంటున్నావు అంటే నేను పుట్టాను అనుకుంటున్నావు. ఇలా ఇన్ని శవాలని మోసుకెళ్తావు జ్ఞానం కోసం ప్రయత్నం చేయు. ఏ జన్మ కానీ రాజ్యం శవాలను మోసుకుంటూ తిరగటమేనా? జ్ఞానం కోసం ప్రయత్నం చేయు. ఇక్కడ వచ్చే వాళ్ళు నాస్తికులు ఆస్తులు అవుతారు, ఆస్తులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానం అవుతారు. ఎవరు ఒట్టి చేసినటువంటి బయటకు వెళ్ళారు. ఇక్కడికి వచ్చేవాళ్ళు నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానం అవుతారు. ఎవరు ఒట్టి చేసినటువంటి బయటకు వెళ్ళారు. వారి పరిణామ సిద్ధాంతంలో వారు ఏ మెట్టులో ఉన్నాడో మహాత్ములను దర్శనం చేయటం వల్ల ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తాం. పూర్వం వాళ్ళు పుట్టారు, పూర్వం వీళ్ళు పుట్టారు, పూర్వం వాళ్ళు మహాత్ములు అని చెబుతూ భగవంతుడు ఎవరు చెబుతున్నారు? నిజమే, వాళ్ళందరూ మహాత్ములే. కానీ ఎదురుగుండా ఉన్నవాడు ఎవరో తెలియటం లేదు మీకు. భగవాన్ ఒకసారి నేను రామా రామ అనుకుంటున్నాను, నేను కృష్ణ కృష్ణ అనుకుంటున్నాను. రాముడి జ్ఞానం ఉందా? కృష్ణుడి జ్ఞానం ఉందా? దశరథ కుమారుడు శ్రీరాముడికి జ్ఞానం ఉందా? వసుదేవుడి కుమారుడు వాసుదేవుడికి జ్ఞానం ఉందా? వాళ్ళు జ్ఞానులేనా అని ఎవరో సరి భగవాన్ అడిగారు. అప్పుడు భగవాన్ అన్నారు, ఎవరిని స్మరించుకుంటా అంటే మీది జ్ఞానం కలుగుతాను. వారి జ్ఞానం లేకుండా ఉన్నారా? ఎవరిని స్మరించుకోవటం వల్ల, ఎవరిని ధ్యానం చేయటం వల్ల, ఎవరిని జపించటం వల్ల మీకు జ్ఞానం కలుగుతాను. వారి జ్ఞానం లేకుండా ఉన్నారా? కోసం ఎలా చూపిస్తున్నారు చెప్పడం కోసం చెబుతున్నా. ఒక చిన్న నా కోరిక ఉంటే ఎలా చూపిస్తుందో చెబుతున్నా. ఇప్పుడు మీరు ఇప్పుడు మీ గీత భావంలో మీ భగవంతుడి గురించి వింటున్నారు. మరణించే టైంలో మీకు ఈ శ్లోకాలు జ్ఞాపకం, దేవుడు జ్ఞాపకం. మరి ఏది జ్ఞాపకం వస్తుంది? మీరు జీవితం కూడా దేవుని ప్రేమించారు. మీరు జీవితం కొడుకున్న మీ డబ్బు దీని కోసం మీరు ఖర్చు పెట్టుకున్నారు. మీరు జీవితం కొడుకున్న దేవుని కోసం శ్రమించారు. రాత్రి అంతా కూడా దేవుని కోసం శ్రమించారు. ఏ వాంఛలైతే దేనికోసమైతే మీ శరీరాన్ని, మీ మనస్సుని, మీ ప్రాణాన్ని, మీ బుద్ధిని, మీ శక్తిని, మీ వృత్తిని దేనికోసం అర్పించారు? ఏ భావన కోసం అర్పించారు? అది నేను 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 అంటే మీరు మరణించే శరీరంలో మీ మెదడులో వచ్చి అది ఓడకండి. మీ మెదడు ఆక్రమించుకుని, మీ మనస్సును ఆక్రమించుకుని, ఆ తలంతి మీరు జీవితం పొందినా పోషించి తెలిసి పోషించిన తలంతి మీరు మరణించే శరీరంలో వస్తున్నా. కానీ ఈ రాముడు కానీ, ఈ కృష్ణుడు కానీ, ఈ దైవ చింతన కానీ, ఈ ఆత్మ చింతన కానీ రానే రాదు. వాటి అడ్రస్ కూడా మీకు తెలియదు. నాకు భగవంతుడి అంటే ఇష్టం లేదా? నేను భగవంతుని ప్రేమించడం లేదా? నాకు భగవంతుడి అంటే భక్తి లేదా? లేకపోతే ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చుంటాం? అటువంటి అన్యాయంగా మాట్లాడాలని మీరు అందరం. మీరు అన్యాయంగా మాట్లాడకండి, అధర్మంగా మాట్లాడకండి. మేము భక్తులని, మేము పూజిస్తున్నాం, మేము ఉపాసన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, నదుల్లో మునుగుతున్నాం, జపాలు చేస్తున్నాం, ధ్యానాలు చేస్తున్నాం, సత్రములు కట్టిస్తున్నాం, భవనాలు కట్టిస్తున్నాం, ఎంతో కీర్తి సంపాదించుకున్నాం, ఎంతో గౌరవాలు సంపాదించుకున్నాం, దేవుడి పేరు మీద ఎన్నో అనేక అనేక మంచి పనులు చేస్తున్నాం. అయితే మాకు ఎవరికి దేవుడి జ్ఞాపకం రాదా అంటే రాదు. ఎందుకంటే మీరు దేవుడి మీద ఇష్టం అన్నమాట. నిజమే, అన్ని ఇష్టం చాలా కొద్దిపాటు ఇష్టం, ఒక పైసా వాటర్ ఇష్టం. మిగతా కొండలు కింద పెట్టి మీరు లోకానికి ఇచ్చేస్తా. మన జీవి ప్రాణం పోయేట్లు మనకు ప్రత్యక్షమైతే భగవంతుడి గారు లోకం. మనం లోకం కోసం జన్మించాం, లోకం కోసం జీవిస్తున్నాం, ఈ లోకం కోసం మరణిస్తున్నాం. ఏ దేనికోసం జీవితం పోయినా జీవించాము, దేనికోసం మనం తాపత్రయపడ్డామో, దేనికోసం స్ట్రగుల్ పడ్డామో అదే మనం మరణించే టైంలో అదే వస్తుంది. కానీ మిగతా తరగతులు రావడానికి వీళ్ళు వాలంటీర్గా, దానంతరదిగా, వేగంగా, ఏది నిగూఢంగా, ఏది పరమ సీక్రెట్ గా, పరమ రహస్యం వృద్ధులు దాక్కుని ఉండు. అది నువ్వు బయటకు చెప్పకపోవచ్చు, కానీ ఈశ్వర ప్రణాళిక ప్రకారం, ఈశ్వర యొక్క నీతి ప్రకారం, ఈశ్వర యొక్క నియమ ప్రకారం, ఈశ్వర యొక్క ఆదేశ ప్రకారం, ఆ ఈశ్వర ఆత్మ ఇందులో ఉన్నాడు కాబట్టి నీకు అత్యంత ప్రీతినటువంటి, నీకు డీరెస్ట్ నీరెస్ట్ ప్రీతినటువంటి నీ ఆదర్శమో, నీ ఆశయమో, నీ ఆకాంక్ష, నీ అభిరుచో, నీ కోరికో, నీ వాంఛో, నీ వాసనో, నీ సంస్కారమో ఏదో నేను నేను అంటే మరణించటంలో అది వస్తుంది. కానీ దేవుడు ఇవ్వడం నీ బ్రెయిన్ లో రాని రాదు. అంటే ఎంత మీరు నమ్మకండి, డోంట్ బిలీవ్, ఎంత నమ్మకండి. ఈ భక్తి అయితే మీకు కోరుకోండి, దేవుని తెలుసుకోవాలని కోరుకోండి, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలని కోరుకోండి. మీకున్న ఇతర కోరికలతో పోలి చూస్తే, మీకున్న ఇతర వాంఛనతో కనుక పోలి చూస్తే, ఇది అల్పాటి అల్పం, ఇది స్వల్పాటి స్వల్పం. ఆ కోరిక నుండి తక్కువ, ఆ వాంఛ నుండి తక్కువ, ఆ లోకం యొక్క ప్రేమ ముందు, లోకం యొక్క కోరిక ముందు ఇది బాగా స్వల్పాటి స్వల్పం. అది కల్పనగా ఉంటుంది కాబట్టి ఆ కోరిక వచ్చి కోరికన పక్కన జరిచేస్తుంది, ఆ వాంఛ వచ్చి ఈ వాంఛని తగలబెడుతుంది. అంతేగా మీకు లోక వాసన, ఆ దేహ వాసన, ఆ శాస్త్ర వాసన, లేదా బంధు వాసన, స్నేహ వాసన, ఏదో నీ వాసన వచ్చి లోకానికి సంబంధించిన వచ్చి నీ బుర్రను ఊహించి ప్రాణం పోయినప్పుడు అదే నిన్ను పట్టుకుని నిన్ను పీడిస్తున్నా. కానీ దేవుడు నీకు జ్ఞాపకం మరాలి, దేవుడిని స్మరించలేదు. మీరు దేవుని వచ్చే ప్రేమించారా? మీరు దేవుణ్ణి ప్రేమించారా? ఆ ప్రేమలో నీ దేహాన్ని నచ్చిపోయారా? నీ అహంకారాన్ని నచ్చిపోయారా? మిమ్మల్ని మీరు ఎప్పుడైనా కాదనుకున్నారా? మీకు దేవుడి మీద ప్రేమ ఉంది, కానీ దేవుని కంటే ఇప్పుడు
చూస్తారు.
మీ దేవుని మీద మీకు ఎంత ప్రేమ ఉందో అంతకంటే బహు తక్కువ ఉంది మీ దేవుడి మీద ప్రేమ. మీ డబ్బు మీద మీకు ఎంత ప్రేమ ఉందో అంతకంటే బహు తక్కువ ఉంది దేవుడి మీ ప్రేమ. మీరు కట్టుకుని బుద్ధుల మీద ఉన్న ప్రేమ కూడా మీకు దేవుడి మీద లేదు. మీ ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద వస్తువుల మీద ఉన్న ప్రేమ కూడా మీకు దేవుడి మీద లేదు. ఎంతో కొంత ఉంది కానీ ఏదో బహు స్వల్పాటు స్వల్పం. ఇది ఎప్పుడైనా పెంచుకున్నామన్న ప్రయత్నం చేసినప్పటికీ మనకి దుష్ట సాంగత్యం వల్ల మనకి ఇప్పుడు ఆగిపోతుంది, అది రాగిపోతుంది, అది కాలిపోతుంది. దేవుణ్ణి తెలుసుకోవాలనే కాంక్ష మనకెంతో సత్తంగా ఉంటుంది కానీ జరగదు. దుష్ట సహవాసం వల్ల ఈ దుర్వాసం వల్ల అది ఇప్పుడు రాలిపోతుంది, అది అనగాలిపోతుంది. ఏమి భగవంతుని తెలుసుకోవాలనే కాంక్ష. సోదరమాసేన పైన వచ్చాడు రమణస్వామిని దేవుడు అని అన్నాడు, గురువు అని అన్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడు. ఈ మాయ ఎలా కన్నేస్తుందంటే మన శరీరంలోని మాయను జయించడం చాలా కష్టం. భగవంతుడు చెప్పాడు నా మాయను ఎవరు జయించలేదని చెప్పాడు, అంటే నన్ను ఆశ్రయించడని చెప్పాడు, నన్ను నమ్మండి చెప్పాడు. అదే భగవంతుడికి ఒక్కొక్కసారి సిగ్గులేదా అని ఆయన అడిగించిన ఆయన నన్ను నమ్మండి చెప్పాడు. ఆయన చెప్పేసుకోవాల్సింది నన్ను నమ్మండి, నన్ను విశ్వసించండి, నన్ను భజించండి. ఆయన అంతా ఆయన చెప్పేసుకుంటున్నాడు మనం. ఎందుకంటే ఆయన అంతా ఆయన చెప్పకపోతే, ఆయన గురించి ఆయన చెప్పకపోతే మనకు ఎలా తెలుస్తుంది? ఆయన గొప్ప కోసం చెప్పలేదు. ఆయన గురించి ఆయన చెప్పుకోకపోతే మనకు తెలియదు కాబట్టి ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు. ఆయన ఎంతటి వాడు ఆయన చెప్పాలి. ఆయన ఎంతటి వాడు ఆయన చెప్పుకోకపోతే ఎవరు చెప్పగలరు ఆయన గురించి? ఈ మాయ ఎలా కన్నేస్తున్నట్టే పడని వచ్చాడు రమణస్వామిని దేవుడు అని అన్నాడు, గురువు అని అన్నాడు, అరుణాచలేశ్వరుడు తెలుగు రూపం ధరించి వచ్చాడని అన్నాడు. అటువంటి ఫలం ఇంతకు 4 రోజుల శరీరంలో ప్రాణం విడిచిపెడతాడన్నారు, చివరి శ్వాస వస్తున్నాడు. ఈ లోకానికి మీకు చెప్పి వెళ్ళే ముందు నైతిక బ్రహ్మచారి ఫలం జీవితంలో పరిగ్రహం అనేది ఎవరి నాటికి కావాలి అది అడగలేదు. తరగతి దేవుడి దగ్గర తీరు మనం అడుగుతామని తరగతి దేవుడి దగ్గర తీరు గుళ్ళు తీరు మన నాకులో ఏముందో అది అడుగుతా ఉంటాం. నాకు అది కావాలి, ఇది కావాలి అని అడగచ్చు. మన ఉద్దేశం మనం అడగకపోతే అది తెలియదు. కానీ మీ ఉద్దేశం ఏమిటి? మీరు చెప్పకపోతే, మీరు అప్లికేషన్ పెట్టుకోకపోతే, మీరు పిటిషన్ పెట్టుకోకపోతే అది తెలియదు. బయటన దేవుడికి తెలియకపోతే మీ హృదయంలో ఉన్న దేవుడికి తెలియదా? బయటన దేవుడు మీరు కళ్యాణం, మీ హృదయంలో ఉన్న దేవుడు మీరు కళ్యాణం తెలుసు. మీలో ఉన్న విషయం మీరు తలంపు వస్తేనే మీకు తెలుసు. మీకు తలంపు రాక ముందు ఆయనకు తెలుసు మీ హృదయంలో వారు దేవుడు. కానీ మీకు 4 రోజులు కోసాలనేది ఎవరు కలిసి చక్కటి మామూలు కొన్ని తీసుకొచ్చింది. అంత బ్రహ్మచారి అంత నిండి విగ్రహం కలవాలి. ఆ మామిడి కొన్ని తిన్నామని శుభ్రంగా కడుక్కున్నారు. ఆయనకి దేహం యొక్క రోగం తిరుగుతుంది తింటే తినాలి. మామిడి కొన్ని కడుక్కున్నారు, ఇంకా తిన్నామని అనుకుంటున్నారు. ఎవరు లేరు, ఎవరో చూస్తాం లేని శుభ్రం తీసుకొని చూస్తున్నాం. ఆ మామిడి కొన్ని తినాలి. ఈ లోపల భగవాన్ వచ్చే చప్పుడు తినపడి ఆయన మరిగా వంకరకాయలు వస్తుంది. మరిగా పాలు లేదు వచ్చారు. అది వచ్చినట్టు పాలు చూశారు. చూసి వెంటనే ఈ మామిడి కొన్ని దాటిస్తారు. ఎంతో ఎందుకు చూస్తున్నాడంటే మా ఎలా కన్నేస్తున్నారు. ఆయన ఎటువంటి మహాత్ముడు తెలుసు, సంవత్సరాలు జరిగిన సంవత్సరాలు జరిగిన స్నానం చేయండి ఆయన ఒంటి లేదన్న దుమ్ము నెట్టి పోసాడు. భగవాన్ వస్తున్నారు, భగవాన్ ఎదురు కూడా తింటే న్యాయం కాదు అని మామిడి పండు గూట్లు దాటి ఆ కోరు లేదు లేదు కళ్ళు ముంచాడు. ఆయన పరమేశ్వరుడు కూడా తెలుసు. తెలిసినప్పుడు ఆ క్షణంలో ఆ మార్గండి తల్లి లాంటి అంత సాధన చేసిన వాడిని అంటే వైరాగ్య మూర్తి వైరాగ్య ముద్ద అటువంటి వాడికి మామిడి పండు తినాలని కోరిక ప్రబలం. భగవాన్ వచ్చి కూర్చున్నారు. ఈ మామిడి పండు భగవాన్ కళ్ళ కాపాడకుండా మారుమూల దాచేచ్చాడు. ఎవరు ఈ పళ్ళని దాచేశారు? భగవాన్ వచ్చారు కూర్చున్నారు. పళ్ళని బాగున్నావా, పళ్ళని బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఎలా ఉంది నీకు ఆరోగ్యం బాగుందే అని నేను అడుగుతున్నారు. పళ్ళని అది చెబుతున్నాడు. భగవాన్ కొంచెం లేవలేరు, వెళ్ళిపోతారనుకుంటున్నాడు. ఇద్దరు దేహాలు దగ్గరే ఉన్నాయి. వెళ్ళిపోవడం ఇస్తాడు తన మనసు మనకి మామిడి పండు వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను. ఇప్పుడు మీ దేహం నా దేహం దగ్గర ఉండొచ్చు కానీ ఒక్కోసారి మీ మనసు ఎక్కడ ఉండొచ్చు, నా మనసు ఎక్కడ ఉండొచ్చు, కానీ దేహాలు దగ్గరగా ఉన్నప్పుడు మనసులు దూరంగా ఉంటాయి. దూరంగా ఉన్నట్టే ఎక్కడైతే దేహం ఉందో అక్కడ మనసు ఉండాలి. ఒక్కోసారి మన దేహం ఇంటికాడ ఉంటుంది, ఒకసారి మన మనసు సినిమాలకు పోతాం. అప్పుడు గాంధీ గారు చూడటం చెప్పారు, ఆ పోటీ పోని మీ మనసు పోటీ పోని, దాని కూడా నీ దేహాన్ని మళ్ళీ పంపం. దాని కూడా నువ్వు పరిగెత్త, దాని కూడా నువ్వు పరిగెత్తావా? అది నేను పదం భగవాన్ అన్నారు. పదని పదని మామిడి పండుగ వచ్చిన అప్పుడు కూడా చెప్పడానికి నన్ను తెలుసుకోలేదు. ఏమొస్తాను ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియటం లేదు. వాసన వస్తాను స్వామి, మామిడి పండు వాసన వస్తాందా? మరి వాసన వస్తాను ఎక్కడ ఉంది ఉండాలి మామిడి పండు, ఇక్కడ లేకపోతే వాసన ఎలా వస్తుందో. ఏమో స్వామి ఎక్కడి నుంచి వస్తాడు? ఆయన వ్యామర్శనం కోసం, ఆయన మరిచేయడం కోసం చూస్తున్నారు. మీరు ఏమంటాం రాక్షసులు చేశారు, మీరు జపాలు చేసుకుంటున్నారు. మీ జపాలు మీ జపాలు చేసి వాళ్ళు నేను ఎక్కడు మీరు పోయి వెళ్ళిపోతున్నారు చూసి చూడచ్చు. అది ఎక్కడ ఉందో మీకు తెలుసు, ఈ నటిస్తున్నాడు. ఆ మామిడి పండు ఎక్కడ ఉందని తెలుసు, కానీ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని గదిలో వెతుకుతున్నారు. మొత్తం వెతికి పడుతున్నారు. ఆ పళ్ళని ఎదురమంట ఆ పండుగ రక్తం ఎంత కావాలి, అది ఎంత పూర్తిగా నాకేసి అది బయటపడాలి.
ఎందుకు భగవాన్ తనకి మామిడి పండుగ కావాలని కాదు, తన విడిచి పెట్టి వెళ్ళిపోతే మీరు తినేస్తాడు, మీ రోగం పెరుగుతుంది, తను తినొద్దని చెప్పినా మాట అక్కడ మామిడి కొండ తినేసి గంట నాటేసి పడి ఎదురుకున్నాయి అది బయట పడేసి విడి. ఈ వాసనలన్నీ నేనుంటే వాసన, నేనుంటే ఆలోచన, నేనుంటే తలంపు, నేనుంటే వాసన, నేనుంటే కోరిక, నేనుంటే వచ్చిన నేను లేకుండా వచ్చాను. మనకి ఏదైనా కోరిక వస్తుంది, కోరిక ఎవరికి వస్తుంది? నాకు వస్తుంది. అది నేనే వస్తుంది. నాకు దుఃఖం వస్తుంది, ఎవరికి వస్తుంది దుఃఖం? నాకు వస్తుంది. ఇది నేనే ఆత్మ నేనన్నది ఇంకేదండి కొత్త ఈ శరీరం నేనంటే శరీరం నేను. మరి నేననేది ఎవరు? ఆత్మ నేనన్నది ఈ దేహం నేనండి. మరి నేను నేను అంటున్నా ఈ నేను ఎవరు? దాని చట్టం తెలియదు నా ఉండవని జీవితం కూడా ఈ నేను పాడి పెట్టాను అంటే ఏం సరిపోతాను? ఈ నేను పెద్ద నోపడం మనందరం. ఈ నేను యొక్క మూలం తెలుసుకోకుండా ఎవరు జ్ఞానం కాదు. మనందరం నేను నేను అంటున్నాం. ఈ నేను లోపల నుంచి వస్తాను, నేను నేనే భావన బయట నుంచి వస్తాను. కానీ నేను మాట్లాడడం పెట్టండి, ఈ నేను నేను అని అంటున్నాం. ఈ నేననే భావన, ఈ నేననే తలంపు, ఈ నేననే స్ఫూర్తి, ఈ నేనని ఉడిచి బయట నుంచి వస్తాండ లేక లోపల నుంచి వస్తాను? మీరు చెప్పండి. మీరు లోపల నుంచి వస్తాను. ఎక్కడి నుంచి బయట నుంచి అవ్వండి, అందరికీ లోపల నుంచి వస్తాను. మరి బయట నుంచి వస్తున్నారు దేవుడు అంటే లోపల వెతకడం చేత కాక బయట వెళ్తున్నాం. మనం లోపల వెతకడం చేత కాక బయట వెళ్తుంటే వెతకండి. ఎన్ని జన్మలు వచ్చిన ఇంటికి మనం చదువుకుంటే ఈ మనసుని ఎవరైతే లోపల కనిపించగలుగుతున్నాడో వాడే గురువు. మనసుని ఈ మనసుని ఎవరైతే అంతర్ముఖం చేయగలుగుతున్నాడో వాడే గురువు. ఎన్ని శాస్త్రాలు చెప్పినప్పటికీ మీ మనసును అంతర్ముఖం చేయలేకపోతే వాడు గురువు కదా. రాక్షసుడు భగవంతుడు ధ్యానం చేసుకున్నప్పుడు నాకు ఆ తలంపులు వస్తాయండి, ఈ తలంపులు వస్తాయి అని భగవంతుడు చెప్పాడు. రాణిగా పర్వాలేదు, లోపల ఉన్నాయో వస్తుంది. మనకి ఏదైనా నొక్కితేనే కక్కుతుందండి. ధ్యానం చేసినది ఏంటి? మనసును చెందటం. ధ్యానం చేసింది మనసు కదా. ఆ ధ్యానం చేసేటప్పుడు మనం ఏదో ఒక వస్తువు మీద ధ్యానం చేసేటప్పుడు అది మిగతా కోరిక లేని కూడా నా మాట ఏంటి, నా మాట ఏంటి, నా మాట ఏంటి. ఇంకా రావటం కూడా మంచిది. మనలో ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి. వస్తేనే కదా నాకు చెయ్యి. ఏ తలం పెడితే మీకు అతిగా వస్తాను అనువంటిగా మీరు కోరకుండా ఏ తలం పెడితే ఎక్కువ వస్తాను. మీరు సదా ఏ విషయం ఎక్కువ జ్ఞాపకం వస్తాను. ఆ తలం గురించి ఆ విషయం గురించి మీరు పూర్వజన్మలో ఎక్కువ కష్టపడి పనిచేసినట్టు మాకు ఎక్కడైనా తెచ్చిపెట్టుకున్నారు. ఎక్కడైనా భావన తీశారు. ఇలా మీకు కష్టంతో వస్తాండి. ఇలా కష్టంతో వస్తే పొమ్మ దగ్గర పోతుంది. ఎంత బలం అయితే మీకు గోడ లోపల కుట్టానో అంత బలం దాన్ని బయట లాగితేనే వస్తుంది. అదేవిధంగా మీరు ఎంత ఇష్టంతో ఈ కోరికను పెంచుకున్నారో, ఎంత ఇష్టంతో మీరు ఓటమి పెంచుకున్నారో, అంతకంటే ఎక్కువ బలంతో మీరు సాధన చేసి దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు బయటకు వెళ్తాను. కానీ తొందరగా మిమ్మల్ని సాధించింది పని అంటే పని మన నుంచి పెట్టాలి. కానీ పని మన నుంచి పెట్టాలి. మన భగవంతాన్ని నుంచి పెట్టి మన కోరిక ఏంటంటే భగవంతుడు గొప్ప విషయం చేయడంలో సమానమైన ఆ తల్లిని ఆలోచించేవాడు, ఇతర స్త్రీలను ఆలోచించేవాడు, పురుషుని ఆలోచించేవాడు, అందరినీ సమానంగా చూసేవాడు. అప్పుడు సాంతాజ్ని నేను రమణ స్వామి తల్లిని, వీడి జన్మకు నేను కరకరాలు, వీళ్ళని అందరికీ ఎక్కువ చూడలేదు, అందరితో పాటు సమానంగా చూస్తున్నాడు. ఎల్లం ఈ పొలం చెప్పింది. అప్పుడు సాధికి నీ బోర్సు వారికి స్వామి స్వామి నీ అమ్మాయిని ఎక్కువ గౌరవించడం లేదా, నీ అమ్మాయిని ఎక్కువ ఆశ్చర్యంగా చూస్తున్నా లేదా, నీ అమ్మాయి నియోగిస్తున్నా అని భగవంత చెప్తే భగవాన్ కదా అమ్మ అమ్మ ఏడుస్తుందా? ఈ అడవుడు ఎంత మంచిది, లోపల ఎంత ఏడుపుంటే బయటకు వచ్చేది మంచిది. కచ్చిపోయి ఏడుపు నిలకూడదు. ఏడు పంట పోతే దుఃఖం అంత పోతే వాసన అంత పోతే ఆ రోదన అంత పోతే ఆనందం. ఎవరిని శుభ్రం చేయమంటాం అనుకోండి, ఇది శుభ్రం రాదు లేదు. కొనుక్కొస్తారా? కొనుక్కరాదు. చీపి పెట్టి చురికేస్తారు. శుభ్రత ఇక్కడే ఉంది. చీపి పెట్టి చురికేస్తే శుభ్రత ఇక్కడ ఉంది. అదేవిధంగా మీరు దుఃఖాన్ని చీకే ఆనందం మీ లోపల. భగవాన్ తల్లికి ఎంతో శిక్షణ ఇచ్చారు. సరే అవి మరణించే టైం వచ్చింది. మనకు మరణించే టైం కూడా ఏమవుతుందంటే ఈ ఉదయంలో వాసనలన్నీ నెలలో బాహ్య స్మృతి బాహ్య జగత్త స్మృతి మనకు తెలియకపోయినా అన్కాన్షియస్ స్టేట్ లోకి వచ్చినప్పటికీ ఒక తలంపు వస్తుంది అది బయటకు తప్పుకుంటా ఉంటుంది, ఒక తలంపు వస్తుంది అది బయటకు తప్పుకుంటా ఉంటుంది. మొత్తం ఎన్ని తలంపులు అయితే ఉన్నాయో అన్ని బయటకు వస్తున్నాయి. ఎప్పుడు మరణించేయాలి? పక్కింటి వెళ్తాం అనుకోండి, ఇల్లు మార్చేస్తాం, ఇల్లు మార్చితే సగం సామాన్ వదిలేస్తామా లేకపోతే మొత్తం సామాన్ పక్కింటికి పట్టిపోతాం, చీపురికత్త కూడా విడిచిపెడతాం. అదేవిధంగా మన ప్రాణ ప్రయాణ టైంలో మనకు తెలుసున్న తెలియక మనం చేసిన పనులు, మనకు వచ్చిన తలంపులు అన్నింటికీ మన రెస్పాన్సిబుల్ ఆన్సర్. మనకి ఏదైనా ఒక చెడు తలంపు వచ్చిందనుకోండి దాన్ని మనం ఆన్సర్ చెప్పాలి. మనకి ఏదైనా మంచి తలంపు వచ్చిందనుకోండి దానికి మనం ఆన్సర్ చెప్పాలి. మనం ఏదైనా చెడ్డ పని చేసామనుకోండి దానికి మనం ఆన్సర్ చెప్పాలి. ఏదైనా మంచి పని చేసామనుకోండి దానికి ఆన్సర్ చెప్పాలి. మనం చేసిన ప్రతి పనికి ఈ రోజు కాకపోయిన మరొక రోజుని, ఈ జన్మలో కాకపోయిన మరొక జన్మలో, ఈ కాలంలో కాకపోయిన మరొక కాలంలో మనం చెప్పి తీరాలి. ఒకటైన చెప్పారు, నాలుగు ఆవులను అక్కడ కట్టేసింది. ఒక దోడ విడిచిపెట్టేస్తే నాలుగు ఆవులు పెడితే దోడ ఎలగదు. ఆ దోడ ఏ ఆవులు పెడితే సరిగ్గా ఆవు దగ్గర కూర్చుకుంటారు. అదేవిధంగా నువ్వు ఏ జన్మలో పెళ్ళినప్పటికీ, ఏ లోకంలో పెళ్ళినప్పటికీ, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు చేసిన పని నిన్ను ఎంచాలి, నువ్వు ఎంచాలి, ఆ తల్లి దగ్గరికి దూడ వెళ్ళినట్టుగా నువ్వు చేసిన కర్మానుభవం నువ్వు పొందవలసింది. అది నీకు అనుభవంలోకి వచ్చే వరకు అది నువ్వు విడిచిపెట్టదు. అది పరిస్థితి వరకు దాన్ని నీకు విడిచిపెట్టదు. మనం ఏదైనా స్థలం కొడితే పని చేస్తాం, స్థలం రాకుండా పని చేస్తాం. బాగా ఆలోచించాం. మీరు రాజు ఇక్కడికి వచ్చారనుకోండి, రాఘవానికి సత్యనాథి పనులు గీతాభవనానికి వెళ్ళాలని అనుకుని వచ్చారా? అనుకోకుండా తెలియనట్టు వచ్చింది. ముందే తలంపు వస్తుంది, తలం పని చేస్తాం. తలంపు ఎక్కడి నుంచి వస్తాను? బయట నుంచి వస్తాను, లోపల నుంచి వస్తాను. మీకు రకమైన తలంపు వస్తుంది, నాకు రకమైన తలంపు వస్తుంది. తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? వాసన నుంచి వస్తాను. మామిడి పని అంటే మామిడి పండు వాసన వస్తుంది, సపోటా పండు అంటే సపోటా పండు వాసన వస్తుంది. అదే మీ ఉదయం ఏ వాసన అయితే ఉందో ఆ వాసనకు అనుగుణంగా మీకు తలంపు. అదే ఏ వాసన ఉందో మీకే తెలియదు తలంపు నుంచి. కానీ ఆ వాసన ఎలాగొచ్చింది? ఆ వాసన మనమే పెంచుకున్నాం, మనమే పోగించుకున్నాం. ఆ వాసన మనకు కూడా వస్తుంటాయి. అవి మరణించినప్పుడు కూడా వాసనలో మరణించు, అవి మనం కూడా ప్రయాణం చేస్తుంటాయి. మనం మరణించే టైంలో మనం చేసిన చేష్టలు, మనకు ఉన్న ఊహలు, మనకు ఉన్న సంస్కారాలు ఇవన్నీ మూట కట్టినట్టు ఈ మనస్సు ఏం చేస్తుందంటే, ఒక్కో తలంపు ఒక్కో తలంపు ఒక్కో తలంపు మన ఇంట్లో సామానం తగ్గుకున్నట్టు అన్ని తలంపులను లాక్కునే వరకు శరీరంలో ఎంత బాధపడుతున్నప్పటికీ ఈ శరీరానికి కారణం కావచ్చు. డ్రైవర్ తొందరగా ఉండనుకుని వెళ్ళిపోవాలని కానీ గాడ్ జెండా ఓపాలక, గాడ్ యొక్క జెండా ఓపకుండా రైలు కలెక్టర్ లోపల కంట్రోల్ ఇస్తారు. వాడి మన జీవుడు ఈ వాసల్ని, ఈ సంస్కారాలని, ఈ శరీరం విడిచిపెట్టేసి వెళ్లే ముందు అన్ని పోగు చేసుకున్న తర్వాత నేను సిద్ధమైపోయాను అని చెప్పిన తర్వాత అప్పుడు జెండా ఊసిన తర్వాత అప్పుడు శరీరం నుంచి ప్రాణం బయటకు తప్ప. సోదర మహాశయ్యా భగవంతుడి వాటి దేవుడు ఏం చెప్తాడంటే, మీరు ఎంత పెద్ద మనుషులని మీరు అనుకోవచ్చు, అది కాదు ప్రధానం. చెప్పర మినిట్లు, లాస్ట్ మినిట్లు ఈ శరీరాన్ని, ఈ శరీరాన్ని ప్రాణాన్ని విడిచిపెట్టి ఆ చివరి శ్వాసలు అప్పుడు ఏ తలంపు అయితే మీ బుర్రలో ఉందో ఆ తలంపును బట్టి మీకు తర్వాత తెలియవుతుంది. కానీ ఇప్పుడు జై జైలు రామరాములు కృష్ణ కృష్ణకు నిలబడవయ్యా పొల్లయ్యా ఇప్పుడు చేసుకోవడానికి కాదు, ఆ ప్రాణం చివరి శ్వాసలు ఈ శవాన్ని విడిచిపెట్టి ఆ ప్రాణం తప్పుకునే టైంలో అప్పుడు మీకు ఏ తలంపు అయితే ఉందో ఆ తలంపుకు అనుగుణంగా, చెడు తలంపు ఉంటే చెడు తలంపు, మంచి తలంపు ఉంటే మంచి తలంపు, తదనుగుణంగా ఆ తలంపు అనుగుణంగా మీకు తర్వాత జన్మస్తుంది. కానీ ఇప్పుడు తలంపుని బట్టి రాదన్నాడు. అయితే ఇంకో గంటలున్నాక నాకు ఏ తలంపు వస్తుందో చెప్పలేను, నేను నాకు మరణించే టైంలో ఏ తలంపు వస్తుందో నేను చెప్పగలనా? ఇక్కడ చెప్పేవారు ఎవరైనా ఉన్నారు? ఎవరైనా సరే మా మేధావులు ఉండొచ్చు, సైంటిస్ట్ ఉండొచ్చు, డ్రెమటిస్ట్ ఉండొచ్చు, వాడి గ్రేటెస్ట్ పండితులై ఉండొచ్చు, ఎవరైనా సరే ఈ సృష్టిలో ఎవరైనా సరే నాకు ప్రాణం పోయే టైంలో ఫలానా తలంపే వస్తుంది అని ఎవరైనా చెప్పలేదా? అది వచ్చి తలంపు కంట్రోల్ అసలు ఉందా? నా ప్రాణం ఎప్పుడు పోతుందో నాకే తెలియదు. ఎప్పుడు ఇంకా ఆ తలంపు ఏమొస్తుందో నాకే తెలియదు. సైంటిస్ట్ని చెప్పమండి, ఒక ఫిలాసఫర్ని చెప్పమనండి, ఒక డెమోక్రిస్ట్ని చెప్పమనండి, ఒక యాక్టర్ని చెప్పమనండి, ఒక రైటర్ని చెప్పమనండి, ఒక పోయిట్ని చెప్పమనండి, ఎవరు చెప్పరు. భగవంతుడి మీద చెప్తున్నాడు కానీ ఆ తలంపు మటుకు నీ ఫ్యూచర్ బట్టని అది డిసైడ్ చేస్తుంది. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, అది దానికి తిరగలేదు ఇంకా. అయితే ఆ తలంపు ఎటువంటి అంటే జీవితం పొడిగినా ఏమైతే మనం ప్రేమించి పోషించుకున్నామో ఆ తలంపు మటుకు తప్పనిసరిగా వస్తుంది. ఏదైతే స్ట్రాంగ్ గా ఉందో, ఏదైతే బలీనంగా ఉందో, మీ హృదయంలో ఏ తలంపు కోసం మీరు విశేషంగా జీవించారో, దేనికోసం అయితే పనిచేశారో, దేనికోసం అయితే మీ జీవితాన్ని అంతా వెచ్చించారో ఆ తలంపు మటుకి ప్రాణం పోయే టైంలో అది వస్తుంది. దాన్ని బట్టి మీకు తర్వాత జన్మ నిర్ణయింపబడుతుంది. దీన్ని కాదని దానికి లేని సత్యం. మీకు నిజమంటే ఇష్టం లేకపోవచ్చు, మనం నమ్మేది నిజాలు కాదు, కానీ నిజాన్ని మనం నమ్మాలి. మోక్షం మోక్షం అంటే ఏం లేదు, వాసన క్షయం మోక్షం. మోక్షం అంటే మనం మరణించే వరకు ఉండక్కర్లేదు, మోక్షానికి మరణానికి సంబంధం లేదు. ఇప్పుడే ఇక్కడే మీరు మోక్షం జ్ఞానమే మోక్షం. దాన్ని సంపాదించడం కోసం మన జీవితం అంతా ఖర్చు పెట్టాలి. మీరు పూజ చేయండి, తల్లి జపం చేయండి, తల్లి చారణ చేయండి, తల్లి ధ్యానం చేయండి. మీ గోడ ఈ గమ్యం అనేది జ్ఞానమే అయ్యాం. మనం మనమే చెప్పుకుంటున్నాం కానీ దేవుడి కోసం వెతుకుతున్నాం అనుకుంటున్నాం. మన కేంద్రం మనం, మన గమ్యం మనం, మన కోసం మనం ప్రయత్నం చేసుకుంటున్నాం. డాక్టర్ చెప్పి గారి మహాపండితుడు ఆయన భగవాన్ దగ్గర నుంచి నేను చదవలసిన పుస్తకాలను చదివా, ఎన్నో శాస్త్రాలు చదివా, నేను చదవడానికి పుస్తకాలు అంటే ఏం లేదు, నేను చదవలసిన శాస్త్రం అంటే ఏం లేదు. కానీ ఈనాటి కూడా ఎంత సాధన చేసిన తర్వాత ఆ నేనంటే నాకు తెలియటం లేదు, జపం అంటే ఏంటి నాకు తెలియటం లేదు, తపస్సు అంటే ఏంటి నాకు తెలియదు. భగవాన్ చెప్పు అందరూ గడించగలరు, ఎవరు గడిన తర్వాత మనం చేసే సాధన కూడా ఇంతే. మనం అనాదిలో సాధన చేస్తే పర్వాలేదు అహంకారం. కొంతమంది చూడాలంటారు కానీ నేను చెల్లారుగా మూడు ఇంటికి వెళ్ళిపోతున్నాను, అంటే 2 గంటలు 3 గంటలు జపం చేస్తున్నా, పూజ చేస్తాను. మీరు పూజ చేసుకుంటే ఎవరి వాడికి ఇంటికి తెలియాలి, అయితే మీరు పూజ చేసుకుంటున్నారు, ఎవరి వాడికి ఇంటికి తెలియాలి మీరు చేసుకునే పూజ? ఎవరితో చెప్పకండి, భగవాన్ మాట చెప్తారు. డోంట్ లివ్ ఇట్. ఒక బొండవాడు నా ఇంటికి వచ్చాడంట, నా ఇంటికారు ఒక వస్తువు పట్టుకుపోయాడు. ఎదురు ఎందుకు చెప్పిన మర్చిట్లో దీన్ని అతనే అడిగాడు ఆ వస్తువు తీసుకెళ్ళామని. ఏమని అడిగాడట? యామయ్య మా ఇంటికారు రాత్రి మా ఇంటికి ఎవడు దొంగవాడు వచ్చాడు, నెలలో గురిచి పట్టిపోయాడు, మా ఆడవాడు గురిచి పట్టిపోయాడు, పోలీస్ కంప్లైంట్ పెడదామనుకుంటున్నా అని చెప్పాడు. ఎవరు దొంగవాడు వాడు దొంగని ఉంటుంది వాడని ఆడారు యావాడు మీకు మధ్యలేదేంటి? పోలీస్ వాళ్ళు చేసరికి ఇన్వెస్టిగేట్ చేస్తారా? మీరెందుకు మీరు మాట్లాడుకోండి, నేను వస్తువు తెచ్చిచ్చేస్తాను, నేను ఎదుగుతాను. ఇద్దరు అన్నాడు అతనే దొంగనే కనుక తెలియదు. ఓ 10 రోజులు చూస్తున్నాడు, యావాడు యావని ఇంకలేమి చేస్తున్నారా? యావని నేను ఇంకలేమి చేస్తున్నాను కూడా దొరకట్లేదు. నిజంగా వీడు చేస్తున్నాడా? చేయటం లేదు. ఇంటికి వాడే దొంగ ఏమండి, మా మాస్టర్ తీసి సాధనలు ఇలాగే ఉన్నాయన్నారు. ఈ మాస్టర్ దొంగ అగ్నికి అగ్ని తోడైతే తెలియదు.
అదేవిధంగా ఈ మనస్సుకు మనస్సు తోడేటి, అహంకారానికి అహంకారం తోడేటి. అది
చాలా మంది సాధన పేరుతో అహంకారం పెంచుకుంటారు. సాధన చేస్తున్నా సాధన చేస్తున్నా అంటున్నారు, కానీ అహంకారాన్ని పెంచుకుంటాను. ఎంతమంది సాధన చేయొచ్చు, కానీ సాధనల పేరు మీద, ఈ జపాల పేరు మీద అహంకారాన్ని పెంచుకుంటున్నారు. మీరందరూ జపాలు చేస్తున్నారు, మీరందరూ జపాలు చేస్తున్నారు. ఆ జపం చేసి చెప్పి ఆలోచించండి, మీరందరూ ఆలోచించండి, జపం చేస్తున్నారు. జపం చేసేవాడు లోపల ఉన్నాడా? ఎవరు లేకుండా చేసేస్తున్నారు.
మీరు రామ రామ అంటున్నారు, అది యేసు యేసు అంటున్నారు, అది కృష్ణ కృష్ణ అంటున్నారు, అది శివ శివ అంటున్నారు. ఈ జపం ఎవరో ఒకటి చేస్తున్నాడు, లోపల ఎవరో ఉండి చేస్తున్నాడా? అది చేసిన వాడు ఎవరు? వాళ్ళంటారు కదా, నువ్వు జపం చేసుకో, నువ్వు పూజ చేసుకో, నువ్వు జపం చేసుకో, నువ్వు పుణ్యాలు చేసుకో, సత్రాలు కట్టించుకో, నువ్వు దానాలు చేసుకో, నువ్వు ధర్మాలు చేసుకో, నువ్వు అన్ని చేసుకో. కానీ నా జోలికి మనిషి నువ్వు రా, నువ్వు పుణ్యాలు చేసుకో, మంచి లోకాలకు వెళ్ళు, మంచి జన్మలు సంపాదించు, మంచి గౌరవాలు సంపాదించు, సోషల్ స్టేటస్ సంపాదించు. కానీ నా జోలికి మనిషికి రా. ఏ మనిషి అయినా తను తాను చంపుకోవడానికి ఇష్టపడతాను. మనం చేసే ప్రయత్నం, మనం చేసే కారణంలో గాంధీ అనుకుంటాను, గాంధీ అలా చాలా దూరం వచ్చేసా అనుకుంటా ఎద్దు. ఎప్పుడు గంటలు ఇప్పే వరకు, గంటలు ఇప్పిస్తే అది ఉన్న చోట మనం చేసే సాధనలో. మీరు ధ్యానం చేయండి, జపం చేయండి, మనసు అనుకుంటుంది మనసు యొక్క మూలం తెలుసుకునే వరకు అది నేను విడిచిపెట్టాను. అంటే నువ్వు నమ్మకంగా దాని మూలం తెలుసుకోవడానికి ప్రయత్నించి దాన్ని విచారణ చెయ్యి. విచారణ చేస్తే కదా నాశనం కాదు. అయితే పూజ వల్ల జపం చేయటం అని ఇంట్లో ఫలితం లేదు అంటే ఫలితం ఉంది, అది ఊరికి అడిగి ఉంటుంది, కానీ అది డిస్టర్బ్ కాదు. మీరు జపాలు చెయ్యండి, ఆయన సాంప్రదాయాన్ని ఖండించలేదు, జపాలు వద్దంటే లేదు. కానీ జపం చేసేవాడు లోపల ఉన్నారు. ఆ జపం చేసి జపి ఎవరు? పుస్తకాలు చదివితే దాన్ని చూసి పుస్తకం నీకు బయట ఉన్నా లోపల మనకి బయట ఉంది. దాని ఆత్మ ఎక్కడ ఉంది? లోపల. మరి లోపల ఉన్న ఆత్మ నువ్వు పుస్తకంలో చూద్దామంటారు, పుస్తకంలో జరుగుతుందా? నీకు గంటలు వచ్చారు, ఎవరు నీకు చాలా గ్రంథాలు చదివాను, జపాలు చేశాను, తపస్సులు చేశాను, నా తపస్సు అంటే ఏమిటి తెలియదు. ఆయన భగవంతుడు గణపతి అప్పుడు భగవాన్ ఏమన్నా అంటే బ్రాహ్మణ స్వామి ఇది పెట్టస్వామని ఇలా చూస్తూ ఉంటారు. రామకృష్ణ పరమహంసం గారిని కూడా చెప్తేవాడు చెప్తున్నారు, రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, నేను చెప్తాను లోకంలో ప్రతి వాళ్ళు చెప్తేవాడు. రామకృష్ణుని చెప్పిన మాటలు అందరూ చెప్తేవాడు, ఒకరు ఒకరు చెప్తారు. కానీ ఒకళ్ళు సినిమాలు తెస్తారు, ఒకరు డ్రామాలు తెస్తారు, ఇంకొకరు ఇంకోటి తెస్తారు, ఒకళ్ళు రాజకీయం తెస్తారు, లేదా ప్రతి మనిషి కూడా తెస్తుంది. నాకు తెస్తుంది, నాకు భూమి ఆ వ్యాధి చెప్పిన చూడండి. గణపతి శాస్త్రి గారు భగవాన్ గారి నిరుపాక్ష గౌరవం వచ్చారు, వర్ష భగవాన్ కూర్చున్నారు. అప్పుడు భగవాన్ సాధారణ పక్షం, స్వామి నిన్ను గ్రంథాలు చెందాను, నిన్ను జపాలు తీశాను, కానీ తపస్సు కలిగి ఉంటున్నారు, ఎందుకు పార్థం కాలేదు, మిమ్మల్ని ఆశ్రయించాను వచ్చాను. అప్పుడు భగవాన్ రెండు నిమిషాలు మామూలుగా ఉంది, మీరు నేను నేను అని అంటున్నారే అది కూడా ఒక తలం. ఏమండి ఆడవాళ్ళు ఎవరు నిద్రట్లు నేను ఆడవాళ్ళని అనుకోరు, నిద్రటప్పుడు మగవాళ్ళు నేను పురుషుణ్ణి, నేను పురుషుణ్ణి నిద్రట్లు ఏ పురుషుడు అనుకుంటానని ఏమనుకోరు. ఏం చేద్దంటే నేను లేదు, ఆ నేను అనేది వచ్చిన తర్వాత నేను ఈ దేహాన్ని అనే భావం వచ్చిన తర్వాత నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను తహసీల్దార్ని, నేను ఆఫీసర్ని, లేదా నేను సర్వెంట్ని, నేను మినిస్టర్ని, ఆయన నేను తలంపు వచ్చాక మీకు నేనే తలంపులు వస్తున్నాను. కానీ ఆ నేను తలంపు రాకముందు మీకు తలంపు లేనంటే, నేను అనే తలంపు వచ్చాక మీకు దేహ బుద్ధి వస్తాను. కానీ అంతకుముందు దేహ బుద్ధి కూడా లేదు. మీరు గాఢ నిద్రలో ఉండగా ఈ దేహం నాది, ఈ దేహం నాదని మీరు అనుకుంటున్నారు. నిద్రలు ఈ నేను తలంపు వచ్చిన తర్వాత అనుకుంటున్నారు ఈ దేహం నాది. భగవాన్ చెప్పారు ఈ శరీరానికి పరిమితమైన నేను, ఈ మనస్సుకి పరిమితమైన నేను, ఇదే అహంకారం. అహంకారం అంటే కోపం అని కాదు, ఈ దేహానికి పరిమితమైన నేనే అహంకారం. ఈ దేహం ఉండాలి, అహంకారం మరణిస్తే నువ్వు జ్ఞానం అవుతుంది. నీ దేహం ఉండాలి, దేహం ఉండాలి, అహంకారం మరణించాలి, అప్పుడు భగవంతుడు చూడవచ్చు. అహంకారం పోకుండా నీకు దేహం కానీ మరణిస్తే ఇంకో దేహం వస్తుంది, అది మరణం కాదు, అది స్వప్నంలో చచ్చిపోతుంది. నేను మూర్తిరాజు గారి ఇంటి గారి పడుతున్నాను, రాత్రి ఏమైనా కలుస్తుంది, రాజు నుంచి కలవచ్చు. ఈ దేవుడు మూర్తిరాజు గారి ఇంటికండి, రాజుల దేహం వెళ్ళింది, ఆ రాజులు చూసింది వచ్చింది, మళ్ళీ మెరుగు వచ్చింది. మెరుగు వచ్చాక ఆ దేహానికి అన్నం పెట్టాలి, ఆ దేహానికి మంచి నీళ్ళేవాలి, ఆ దేహానికి స్నానం చేయించాలి. తీర రాజుల్లో ఉండిపోయినామో, ఏమంటే మధ్యలో ఎక్కడ బట్టి దగ్గర దిగడిపోయినామో, ఆ దేహం కోసం ఎరుగు వచ్చాక ఈ దర్యానికి విడిచిపెట్టి ఆ దేహం కోసం వెతుక్కుంటే పరిగెత్తండి, పరిగెత్తడం ఆ ప్రయత్నం చేయడం ఎందుకంటే ఆ దేహం అబద్ధం దానికి. అది ఎంత అబద్ధం, జ్ఞానం కలిగిన తర్వాత ఈ దేహం కూడా భగవాన్ ఏం చెప్పారంటే ఈ దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టడం లేదు, ఈ దేహం మరణించినప్పుడు నువ్వు మరణిస్తావు. మరి నువ్వు ఎప్పుడు పుట్టావు? నేను నేననే తలంపు, ఈ నేను అహంకారం ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు నువ్వు పుట్టావు. మరి నేననే అహంకారం ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడు అది మరణిస్తావు. అది నీ చరిత్ర. మన అందరికీ దేహం ఇష్టం, ఎవరి దేహం వాళ్ళకి చాలా ఇష్టం. కానీ ఆ దేహం మనకి విడిచిపెట్టి వెళ్ళిపో, నాకు ఇష్టం అయితే మనకు ఉంటుందా నా కూడా, అది నేను కాదు కాబట్టి విడిచిపెట్టి వేరే తలంపు ఇష్టం, నేను ఇంకో తలంపు ఇష్టం. ఆ తలంపులు నేను కాదు కాబట్టి ఆ తలంపులు వస్తుంటాయి పోతూ ఉంటాయి మార్పు. ఇవాళ నా మనసు రేపు లేదు, రేపు నా మనసు లేదు. కానీ మనం రోజు వరన్నం తింటున్నాం, ఇడ్లీ తింటున్నాం, ఈ అహంకారానికి మేత ఏంటి? వరన్నమా గోధుమా? తిండిని బట్టి దేహం పెరిగింది, మరి అహంకారానికి మేత ఏంటి? దీనికి మేత ఉండాలి. అహంకారానికి మేత ఏంటి? ఒకటి రూపం, రెండైన
రూపము నామం, రూపము నామం. చిన్నకినే పని దేహం ఎలాగో చెప్పబడుతుంది. ఈ రూప చింతన వల్ల, ఈ నామ చింతన వల్ల అహంకారం. నా దేహానికి ఒక రూపం ఉంటుంది, ఒక రూపం ఉన్నప్పుడు ఈ పేరు ఉంటుంది. ఆ పేరు గురించి, ఆ రూపం గురించి నేను ఆలోచిస్తుంటాను, నాకు అహంకారం పెరుగుతాం. అంటే మీరు పెద్దలు ఏం చేశారంటే, మీ రూపముల నుంచి, మీ నామముల నుంచి, మీ అహంకారం నుంచి బయటకు తీసుకురావడం కోసం దేవతామూర్తులు, కృష్ణుడని, రాముడని, శివుడని అనే దేవతామూర్తులను ఏర్పాటు చేశారు. ఆ రూపాన్ని ప్రేమిస్తగా, ఆ నామాలను ప్రేమించగా, మీ రూపంలోంచి, మీ నామంలోంచి బయట పట్టడం కోసం ఆ రూప ధ్యానం పెట్టారు, ఆమె జపం పెట్టారు, మన పెద్దలు చేసిన ఏర్పాటు. దాన్ని కొండ దేవుడు అంటున్నారండి అన్నారు ఎవరో ఒకరు. భగవంతుడు అంతగా ఉన్నాడు కదా, మరి కొండ దేవుడు అంటున్నారండి మీరు. మీ బాబాయ్ భగవాన్ ఏమంటే, మీ దేహాన్ని నువ్వా, మీ మాంసం నువ్వనుకుంటే, ఈ రక్తం నువ్వనుకుంటే, ఈ నిమ్మకాయలు నువ్వనుకుంటే, ఈ తోలు నువ్వనుకుంటే, కొండదు ఈ దేహాన్ని నువ్వు కాదు, కానీ నువ్వనుకుంటున్నావు. ఈ దేహం నాది 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 అని ఎలా అనుకుంటున్నావు అని నాకు తెలియచాడు. ఇది నేను, ఇది నేను, ఇది నేను అని అనుకుంటున్నాడట. నువ్వు ఈ దేహంతో ఐడెంటిఫై అవుతున్నావు, ఈ దేహంతో కలిసి ఉన్నావు. ఆ శివుడు ఆ కొండతో కలిసి ఉన్నాడు. ఈ దేహం నాది, ఈ దేహం నాది అని నువ్వు అనుకుంటున్నావు. ఆ కొండ నేను, ఆ కొండ నేను అని దేవుడు అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటాను? నీ దేహ బుద్ధి పోగొట్టడం కోసం ఆ కొండ రూపొందే. నువ్వు నేను, నువ్వు నేను భగవాన్ చెప్తున్నాడు ఎవరు చెప్పలేదు. నేను, 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 ఈ నేను అనే తలం ఎక్కడి నుంచి వస్తాను చూడు. నీ నేను అనే బుద్ధి, నీ నేను అనే మనస్సు, ఈ నేననే వృత్తి నీ ఎక్కడి నుంచి వస్తాను చూడు. నీ లోపల అది ఎక్కడి నుంచి వస్తున్నా అదిదే తిరుగు, అది వెతుకు. నీ నేనే తలం ఎక్కడ నీ నేను ఇది అందులో నేను ఎక్కడ చూడచ్చు. నీ నేను ఎక్కడ పడుతుందో మనకు తెలియకపోతే మన జ్ఞానం ఏం పడుతుంది, మరణం వస్తుంది. అయితే నేను పుట్టిన చోట ఎక్కడ మనం చూడాలి. ఆ పుట్టిన చోటు కనుక మనకు తెలిస్తే ఈ నేను తరం పడతాడు ఏమవుతుంది, అదే తప్పదు. ఋషి ఋషి అంటే ఏం లేదు, నిజం తెలిసిన వాళ్ళ ఋషి ఏది నిజం. మనం అనుకున్న వ్యవహారం నిజం కాదు. మూడు కాలాల్లోనూ ఏదైతే ప్రకాశిస్తాడో, స్వయంగా ప్రకాశిస్తాడో, దేనికైతే మృత్యు లేదో అది ఆస్తు. దాన్ని తెలుసుకున్న వాడే ఋషి అవుతాడు. ఎవరిని చూస్తే, ఎవరి మాటలు వింటే, ఎవరిని దర్శనం చేస్తే మనం జ్ఞానం సంపాదించాలనే ఆకాంక్షలు ఉదయంలో వస్తాడో వారి మహాత్ముడికి ఏమి కొమ్ములుండవు. మహాత్ముడు అంటే ఏమిటి, గొప్ప ఆత్మ కదా. వేదస్థ చూడని మనం మహాత్ముడు అంటాం. ఎవరు మహాత్ముడు, ఎవరి సన్నిధానంలో కూర్చుంటే మీకు శాంతి కలుగుతాడు. ఎవరి సన్నిధానంలో కూర్చుంటే జ్ఞానాన్ని పొందాలంటే తపన, ఆ వేదం, ఆ ఆకాంక్ష, ఆ ఎన్నెస్ట్ డిజైర్ మీ హృదయం నుంచి ఉబ్బుకి ఉబ్బుకి వస్తాడో వారు కొట్టమంటారు. ఎవరికి రమణ మహర్షి గారు చెప్పకపోతే పూర్వం ఏమి లేదా, భగవద్గీతలో లేదా, రామాయణంలో లేదా, ఉపనిషత్తులు లేదా, బైబిల్లో లేదా, ఖురాన్లో లేదా, ఏమి ఈయన వచ్చి చెప్పి ఏంటండి అంటే చెప్పిస్తారు. అవి ఉన్నాయి, ఎందులోనూ ఉన్నాయి, అవి జీవించాలి. జీవించకపోతే వాటికి ముందు భగవద్గీత 5000 సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడు భగవంతుడు వాసుదేవ స్వామి అర్థం చెప్తారు. కానీ ఈ లోపల రమణ మహర్షి లాంటి వాళ్ళు వచ్చి ఆ పుస్తకంలో చెప్పిన మనం జీవించకపోతే ఆ పుస్తకానికి గౌరవం లేదు, ఆ పుస్తకానికి విలువ లేదు, ఆ పుస్తకాన్ని ఎవరు ఆదరణ చేయరు, ఆచరించారు. ఒక రామానికి భూమి మీద రావడం వల్ల భగవద్గీత గౌరవం తెలియదు. ఒక రామానికి భూమి మీద రావడం ఉపనిషత్తు గౌరవం తెలియదు. నిజమే కృష్ణుని చెప్పిన మాటని నిజాన్ని చెప్పిన ముందు చేసిన వాడే రమణ మహర్షి. వాళ్ళందరూ చెప్పలేదా, నేను వచ్చి కొత్తగా చెప్పేది ఏంటంటే వాళ్ళు చెప్పిన దాన్ని జీవించారైనా, వాళ్ళు చెప్పిన దానికి గౌరవం తెలియదు, వాళ్ళు చెప్పిన దానికి పుష్టి వచ్చింది. పుస్తకంలో ఉన్నదాన్ని మనం అసలు రాకపోవాలి. నువ్వు తగిపోతున్న పెన్నది మీరు కాదు. అదే నాలుగు వేదాలను ఉపనిషత్తులు మీరు చేయడానికి ఇంకా ఏం చెప్పి అది ఏం నువ్వు ఆత్మ అవచ్చు, ఆ పరతత్వం, ఆ తత్వత్వం, ఇది అర్థత్వం అది అది మాత్రమే పెట్టాన తత్వం తత్వం అది పని నీవు అది నీవే ఈ అర్థత్వం అదే తత్వం. నీకు తత్వం తెలిసిందా అంటారు మా వాడి భాషలో చూడండి, మన పెద్దవాడు చెప్పింది నీకు తత్వం తెలిసిందా అది తత్వం అంటే మీకు ఆత్మ తెలుసు. భగవాన్ చెప్పారు మనకు ఉన్న వస్తువు ఉన్నట్టుగా తెలిసిన వరకు, ఉన్న వస్తువు మనకు అర్థమయ్యే వరకు, లేని ఉన్నట్టుగా కనిపిస్తున్నట అబద్ధం నిజంగా కనిపిస్తుంది. మనకు నిజం తెలిసే వరకు అబద్ధం నిజంగా కనిపిస్తుంది. అదే నువ్వు జ్ఞానం సంపాదించిన తర్వాత నేను నుంచి పెట్టి ఇబ్బంది లేదు. ఎప్పుడు జ్ఞానం కలగాలి, జ్ఞానం కలగకుండా నేను తెలుగు నుంచి పెడతాం అంటూ భయం కొట్టుకుంటాం. మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించాలి. ఒక రూపం గురించి ఆలోచిస్తుంది మనసు మరి అవకాశం నుంచి పెట్టేసి కొత్త రూపాయలు అంటారు. కొంతమంది వయసులో బాధలు అంటే ఇష్టం, మళ్ళీ మనవాళ్ళు పుట్టేసి బాధలు ఇష్టం తగ్గుతుంది. మనవాళ్ళు మీకు తెలుసు తెల్లవం, లేకపోతే తల్లి, లేకపోతే తండ్రి, లేకపోతే మనవలు, లేకపోతే కొడుకులు, ఏదో రూపాయలు పట్టుకుని ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది. అదే రోజు నేత దాని రోజునే పని. కొంతమంది శివుని మాలిస్తే రాముడు పట్టుకుంటారు, బ్రహ్మణ్ణి పట్టుకుంటారు, కృష్ణుని పట్టుకుంటారు. అలాగే ఈ దేవుడు ఏం బాగోలేదు అని కొంచెం ఏసు కృష్ణ దగ్గర పట్టుకుంటారు. దానికి కూడా రూపం కావాలి. అంటే అందరూ ఏంటంటే ఏదో రూపం కావాలి, రూపం నిజం కావాలి. అదే భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి నామం లేదు. మన రూపం ఉంది కాబట్టి ఆ రూపం లేకపోతే ఆయన చెప్పి మాట నాకు అర్థం కాదు కాబట్టి ఏదో తాత్కాలికంగా రూపం ధరించి వస్తారు కానీ ఆ రూపం కాదు. కృష్ణుడు చెప్పాడు పైగా నేను పుట్టిన వాడు వల్లే కనిపించాను, పెరుగుతున్న వాడు వల్లే కనిపించాను, మరణిస్తున్న వాడు వల్లే కనిపిస్తున్నాను. ఇక కనిపిస్తున్నాను కానీ ఇంత నిజం కాదని చెప్పాడు. ఆత్మ పడుతుందండి ఇక పైకి మన కలగా కనిపిస్తాడు. ఇక మనకి దేహభావం ఉంది కాబట్టి భగవంతుడు కూడా దేహాన్ని తెలుసుకున్నాం, దేహాన్ని తెలుసుకున్నట్టే మనకి తెలియదు కాబట్టి. అని భగవంతుడు మనకు నిజం చెబుతారా? అబద్ధం చెబుతారు. భగవంతుడు నిజం చెబుతారు. అయితే భగవంతుడు మాత్రమే నాకు ఎందుకు విశ్వాసం లేదు, నాకు లోపల ఇంట్లో ఎవరికైనా నోట నాకు ఉండాలని చూడాలి, ఎవరికి అన్న సక్కని అది ఉంచేస్తారు, వాడే తీసుకున్నాను ఎవరికైనా మొదలు తీసుకుంటారు లోపల తీసుకుంటే జ్వరం పోయి అదే మనకి లోకల్ జ్వరం 105 డిగ్రీలు 105 డిగ్రీలు కొడతాను. నిరంతరం లోక చింతన దైవ చింతన లేదు, నిరంతరం లోక చింతన కాబట్టి మన భగవంతుడు చెప్పిన మాట ఎంత నిజం చెప్పినప్పటికీ ఆయన ఘోషించి ఘోషించి తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ ఆయన ఉద్ఘాటించినప్పటికీ ఆ నిజాన్ని మనం అవకాశం కారణం ఏమిటి? భగవంతుడు చెప్పిన మాట నిజమైనప్పటికీ మనకు అబద్ధం కింద కనిపిస్తున్నాను కారణం మనకున్న లోకం, మనకున్న మోహం భగవంతుడు చెప్పిన నిజం అబద్ధం కింద కనిపిస్తున్నాను. భగవంతుడు ఏమిటి అబద్ధం చెప్పారు అది నిజం కింద కలిపి ఇంకా మన అందరికీ ఇంకొక ప్రమాదం ఉంది. మీరు ఎప్పుడైనా భగవంతుడి చదవండి, ఆ భగవంతుడి గీతలో భగవంతుడి ఏడు చెప్పారో మన బుర్ర పట్టించుకున్నాము, మన బుర్ర మన బుర్రలో ఉంటే అందరూ చూస్తాం. నేను చెప్పిన మాటలు నమ్మకండి, నేను మీకు సహకరించండి. లేదా మిస్టరీ మీ మన చెప్పండి అండి, ఇది పెద్ద గాలి మీ మన సమస్యల సమస్య, ఈ గ్రామంలో పంచాయతీ సమస్యలను పరిష్కారం చేస్తున్నాం, ఇంట్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేసుకుంటున్నాం, దేశంలో ఉన్న సమస్యలను పరిష్కారం చేసుకుంటున్నాం, కానీ మనస్కరణ సమస్య మనం పరిష్కారం తీసుకోలేకపోతున్నాం. అదే కానీ మనస్కరణ సమస్యను ఎవరైనా పరిష్కారం చేస్తున్నారు? మీరు ఎన్టీ రామారావు గారికి వెళ్ళి ఎవరైనా ఎవరో నేను తెలిసాను అడగండి, లేదా రాజీవ్ గాంధీ దగ్గరికి వెళ్ళి మీరు ఎవరో నీకు తెలిసాను అడగండి, మీరు లేదా పెద్ద సైంటిస్ట్ గారికి వెళ్ళి మీరు ఎవరో నేను తెలిసాను అడగండి, వాడు ఎవరో వాళ్ళకి ఇందులో మీ రహస్యం ఎవరికి చెప్పకండి. భగవంతుని తెలుసుకుంటేనే కానీ మీ మనసులో ఎవరికి కనుక భగవంతుని తెలుసుకుంటేనే కానీ ఈ మనసు మనస్సు నొంగితేనే కానీ భగవంతుడి తెలియదు. ఎలా చెప్పండి ఇప్పుడు ఎవరు పరిష్కారం చేయాలి? ఐటీ మనసు కోట్లు గెలవం ఎలా పరిష్కారం చేస్తారు? భగవంతుని మీద కోరుకొని మనస్సు కొన్ని కోరుకోపోయి భగవంతుని మీదుగా ఉంటుంది. భక్తులు కావాల్సిన ధనం ఉండాలి, కొన్ని దేవుడు అక్కడ ఉండాలి, వైకుంఠం ఉండాలి, కైలాసం ఉండాలి, ఎప్పుడు దేవుడు ఉండాలి. మీరు ఎదుగుతా ఉంటారు, ఆ దేవుడు ఇస్తా ఉండాలి, ఆ కోరిక నెరవేర్చుకుంటా ఉండాలి. ఇదే మన భక్తి కామన్గా మన సమాజంలో ఉన్న భక్తి. ఆడు ఇస్తాడు, మీరు పుచ్చుకుంటూ ఉంటారు, ఈ అనుగ్రహిస్తూ ఉంటారు, ఇలా ఎంతకాలం? దీనివల్ల ఏమైనా సమస్య పరిష్కారం అవుతుందా? మీకేమైనా దుఃఖం తగ్గుతుందా? మీకేమైనా అజ్ఞానం బయటకు పోతుందా? ఆయన ఇస్తాడు, మీరు పుచ్చుకుంటారు, వాటిని ఎంజాయ్ చేస్తారు, తర్వాత వాసనలు అవుతాయి, అదే మీకు ముక్కు పట్టుకుంటాయి. ఈ చక్రం నుంచి మీరు అక్కడ బయటకు రాదు, మన దుఃఖం తిరుగుతుంది. మన దేవుడు మీద అక్కిపోయి పరిష్కరణం ఆయన నిజంగా చెంతన అవలేస్తే అవును పరిష్కరి భగవాన్. నాకంటే గుళ్ళో ఉన్న దేవుడు చాలా అదృష్టం ఉంటుంది, గుళ్ళో ఉన్న దేవుడిని ఎవరు చేయమని ఆడ కానీ నా దగ్గర నుంచి తినమంటున్నాయి పెద్ద బాధగా ఉండదా అంటే నాకంటే గుళ్ళో ఉన్న దేవుడు అదృష్టం. తత్వం తెలిస్తేనే కానీ ఆత్మ తెలిస్తేనే కానీ భగవంతుడు తెలిస్తేనే కానీ మన మనస్సు వెళ్ళి కాదు, మనోనాశనం కాదు. మనోనాశనం అయితే కానీ దేవుడు తెలియవాడు, అంటే ఆ పరమాత్మ తెలియవాడు. ఏది ముందు ఏది నాకంటే కలిమై చేయనట్టుగా చేసుకోవాలి, అంటే మన ప్రయత్నం చేయాలి, భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మన చైతన్య సాధన ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు అనుగ్రహం మీ మీద, మీరు దేవుని స్మరించుకోండి, దేవుని ధ్యానం చేసుకోండి, మీకు అనుగ్రహం. ప్రయత్నం లేదా అనుగ్రహం లేదు, మీరు మామూలు లైఫ్ పెట్టుకుంటే మీకు ఆ డెస్టినేషన్ వచ్చేస్తున్నాయి, పనులు వచ్చేస్తుంది. అదే మీరు గమ్యం మీరు ఆత్మ పెట్టుకుని గమ్యం మీరు పరమాత్మ పెట్టుకుని మీరు సాధన చేసుకుంటే మీరు గమ్యానికి వెళ్ళిపోతారు. కానీ గమ్యం మీరు ఏమి పెట్టుకోవడం లేదు, పరమాత్మే పెట్టుకోవడం లేదు, సత్యాన్ని పెట్టుకోవడం లేదు, ఏం పెట్టుకున్నారు? మీరు పరమాత్మ కల్పించిన సృష్టిని పెట్టుకుంటారు. మీరు ఆదర్శాన్ని చేరుకుంటారా చేరుకోలేదు వేరే విషయం, కానీ మీరు ఆదర్శమైన పరమాత్మను పెట్టుకోవాలి. మీరు పక్కన అవ్వచ్చు, పక్కన లేకపోతే మీరు ప్రయాణం కారణమవుతుంది. అంటే మీరు పుణ్యం కాదు, మీరు సాధించవలసిన పుణ్యం కాదు, వైకుంఠం కాదు, కైలాసం కాదు. భగవంతుడు ఏం చెప్పాడు? నేను మీ హృదయంలో ఆత్మగా నేను మీ హృదయంలో ఉన్నా, మీ చేతుల కంటే మీ గుండె కంటే మీకు అత్యంత సమీపంగా మీ హృదయంలోనే ఉన్నా, అది నేనుగా ఉన్నా. ఎవరు అది అర్థమవుతుంది అనుకున్నాను, హృదయంలో ప్రకాశిస్తున్న దేవుడు మనకు అర్థం కాకపోతే మనకు అర్థం కాదు కాబట్టి రాము నేను, కృష్ణుడు నేను, శివుడు నేను, కుమారస్వామి నేను, విఘ్నేశ్వరుడు నేను, పంపలేదు. మీ హృదయంలోనే ఆత్మగా ప్రకాశిస్తున్నాను అందరి స్టేట్మెంట్, అది ఇది ట్రూ స్టేట్మెంట్, ఇది లాజిక్ స్టేట్మెంట్, ఇది సైన్స్ స్టేట్మెంట్. అది మనకు అర్థం అవటం లేదు కాబట్టి మన రూపభావం మనం నుంచి పెట్టలేదు కాబట్టి ఈ రూపభావం అంటే సామాన్యం కాదు, మరణం చేసేప్పుడు కూడా మా మనవాళ్ళని కోరవాలని తీసుకురామండి. మనవాళ్ళంటే మనవాళ్ళ కాదు, ఎవరికి ఏది ఇస్తుంది అది నాకు తెలియదు. అందుకే మీరు గమ్యాన్ని మనకి భగవంతుని పెట్టుకోవాలి, సత్యాన్ని పెట్టుకోవాలి, ఆత్మను పెట్టుకోవాలి, అంటే గమ్యం తప్పకూడదు. కృతిమోధకం మీరు మాడుకొని వచ్చినారు, అది అనిపించండి. మరి ఒక నేను మాడుకొని ఎక్కడ కనిపించినట్టు మీకు ఏమనిపిస్తుంది? మరి ఆ మాడుకొని వచ్చినారు అంటే ఎంత ప్రశ్న? అది చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది కోరిక, ఆ సంస్కారం మీ హృదయంలో ఉంది. అప్పుడు ఏమైంది మీ సంస్కారం ఏంటి? మళ్ళీ ఆ వస్తువుని సంపాదించి ఆ వస్తువుని తిరగాలని ప్రశ్న కానీ ఈ గత మీ మోక్షానికి మాత్రం మారాలి. మనం ఏ వస్తువుని అయితే అనుభవిస్తున్నాము అన్నింటి రోజు సరదా ఉంటుంది, మన సంస్కార రూపంలో కోరిక రూపంలో మనం బంది. మీకేమైనా పని జరగవలసింది అనుకోండి, మీ కోరిక అక్కర్లేదు, నాకు కోరిక లేకపోతే పని అవ్వదేమని మీరు అనుకుంటారు. కానీ కోరిక లేకపోయినప్పుడు మీ ప్రారంభంలో పని అవ్వతుంది, ఆ తప్పని మీ పురుగుతో నిమిత్తి లేకుండా ఆ పని ఒకసారి భగవాన్ దేవరత్మ గారు కూర్చున్నారు. అదే దేవుని శాన ఉంది, దేవుడి శాన శిక్ష అమలు చేశాను దేవరత్మ గారు. కానీ నేను మీ దేవుని శాన శిక్ష అమలు చేశాను ఇక్కడ, మీరు కూడా నా తల్లి గర్భంలో నుంచి మీ దేవం బయటకు వచ్చినప్పుడు నిర్ణయించబడిందంటే అర్థం చేయన్నారు భగవాన్. నా దగ్గర కూర్చోటం ఈ రోజున మీ దేవుని శాన శిక్ష అమలు చేయటం, ఇది నువ్వు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు నిర్ణయించబడదు అర్థం. నేను ఎప్పట్లున్నావు లేకపోయినా గర్వం చేస్తున్నాను అంటే మీరు ఎంతో కన్నర పడతాను. మీరు గడవలసిన పని ఉంటే మీ కోరికతో నిమిత్తం లేకుండా మీ పని అవుతుంది అని మీరు కోరుకుని కోరాలి. మీ భర్త, మీ పిల్లలు, మీ మనవరాలు, మీ బ్యాంక్ అకౌంట్లు సంసారం కాదు, మీ కోరిక సంసారం. ఎక్కడైతే కోరిక ఉందో అక్కడ సంసారం ఉంది. నేను మరణించాను, ఊరు కనపడదు, దేశం కనపడదు, లోకం కనపడదు, మీ దేశ భావం. నేను సుబ్బారాయనే, నేను సుబ్బారాయణ సుబ్బారాయణలాగా ఉంటాను. మీరేం మారదు, నేను ఏంటన్నాను చూడండి, ఆ మేరకేం మార్పు రాదు. నేనేం మారను, నా దేహం మారచ్చు, నా ఇల్లు మారచ్చు, నా వస్త్రాలు మారచ్చు, నా పరిచయాలు మారచ్చు, ఏది మారినప్పటికీ నేను మారాను. నేను ఏం లేదా మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు, చంద్రశాంతి ఇచ్చారు, మీరు ఎక్కడి నుంచి ప్రయాణం చేసి వచ్చారు, కారు మారారు, పర్వం మారారు, దిక్ష మారారు, చంద్రశంలో నేను వేరు, కట్టడి పిల్లలు వచ్చి నేను వేరే, ఆ వేరే నేను. కానీ మీరు వచ్చారు, ప్రయాణం చేశారు, బండి కదిలింది, కారు కదిలింది, నేను ఇక్కడికి వచ్చాను. మీరేమైనా మారారా? మీరేమైనా మారలేదు. అదేవిధంగా మరణం వల్ల కూడా మన అదేవిధంగా మన మరణం వస్తుంది, దేహం మారిపోతుంది, పరిచయాలు మారిపోవచ్చు, దేశం మారిపోవచ్చు, కానీ ఏది మారినప్పటికీ ఈ నేను మారు. ఆ నేను ఉన్నంతకాల సంసారం వస్తుంది, మీకు దుఃఖం వస్తుంది, ఆ దుఃఖం ఇది వేటాడుతుంది. ఒక మాట చెప్పకుండా మీరు అందరూ తీసుకుని కావాలి, ప్రతి జంతువుకి సుఖం కావాలి, మీకు సుఖం కావాలి, నాకు సుఖం కావాలి, వేరేవాళ్ళకి సుఖం కావాలి, ధనవంతులకు సుఖం కావాలి, ఎవరు ప్రతి జీవుడు తీసుకుని కావాలి. లోకంలో ప్రతి వాడు సుఖం కోసం ఎదుర్కొంటున్నాడు, ప్రతి వాళ్ళు సుఖాన్ని పొందాలి, సుఖాన్ని పొందాలి, సుఖాన్ని పొందాలి, వాళ్ళు డబ్బు సంపాదిస్తారు, ఇంటికి సుఖం కావాలి, ప్రతి వాడికి సుఖం కావాలి, నాకు సుఖం అక్కడ లేదు అని చెప్పే మానవుడు ఎవరైనా ఉంటారు. మీ సుఖం కోసం మీరు ఎదుర్కొంటున్నారు, దీనికి ఒక మంచి పేరు పెట్టారు, అందమైన పేరు పెట్టారు, నాకు దేవుడు కావాలి. మీరు సుఖం కావాలి కాబట్టి ఆ దేవుడు కనిపిస్తే మీరు సుఖం ఇస్తారు కాబట్టి అంటే మీరు దేవుడిని కోరుకుంటున్నారు. కానీ దేవుడి కూడా మీకు పని ఉంది, మీకు కావాల్సింది సుఖం. ఏం చూస్తున్నారంటే ఆ సుఖాన్ని హృదయంలోనే ఉంది, నువ్వు ఎటుకే సుఖం, నువ్వు అన్వేషించే సుఖం, నువ్వు ప్రయాణం చేసే సుఖం అది ఎక్కడ ఉంది? నీ హృదయంలో పరమాత్మ రూపంలో సుఖం అక్కడే ఉంది, నీ మనస్సును ఒక్కసారి వాడాలి. ఇంక ఒక్క అడిగి పరమాత్మ నీ కోసం పది అడుగు లేదు. మన భారతీయ సంప్రదాయంలో ఏమన్నా కాశీలో నాగరికే ముక్తాయి, అరుణాచలాన్ని నలిస్తే ముక్తాయి, తిరువయుడు జన్మిస్తే ముక్తాయి, చిదంబరం దర్శిస్తే ముక్తాయి. ఇది మన భారతీయ సాంప్రదాయంలో వచ్చినట్లు సిద్ధాంతం. అటువంటి పుణ్యక్షేత్రాలు అరుణాచలంలో నిన్న తిరువన్నామలయం అంటారు. మీ తిరువన్నామలయం ఎక్కడైనా చూచారండి, అది చాలా గొప్ప క్షేత్రం, చాలా పుణ్యక్షేత్రం. సర్వసంగా భగవాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ కష్టాలు చెప్పుకుంటారు. భగవాన్ అందరికీ మీరందరూ వచ్చి నాకు చెప్పుకుంటున్నారు, మరి నేను ఎవరితో చెప్పుకుంటాను? మీకందరికీ ఉండే కష్టాలు నాకు ఉండే, మీకందరికీ ఉండే బాధలు నాకు ఉండే, మీరందరూ చెప్పుకోవాలి. ఒక స్వామి ఉన్నారు, ఈ స్వామి ఎవరితో చెప్పుకుంటారు? ఒకసారి భగవాన్ దగ్గరికి ఎవరో అబ్బాయి వచ్చారు, భగవాన్ దూరం చూసింది, ఎవరు అబ్బాయికి ఏం కావాలి, అబ్బాయి నచ్చిన స్వామి స్వామి నాకు ఏమి అబ్బా భగవానికి ఎంత మొహం ఇంకా శ్రద్ధ మొహం చేసుకుని అబ్బాయి ఎంత కాలం కనిపించారా, ఏ నాటికి దొరికారు అని నా జాతి వాడు. ఏ పని చేసినా భగవంతుడు సంతోషించడం కోసం పని చేయడానికి, గొప్పల కోసం చేయకూడదు, గొప్పలు చేస్తే ముక్కలు తిప్పలు కాకూడదు, భగవంతుడి ప్రీతి కోసం పని చేస్తే మొత్తం మీరు గొప్ప కోసం చేస్తే తిప్పలు. అది ఏ పని చేసినా భగవంతుడి సంతోషం కోసమే మనం తెలియాలి, ఇంకా మోక్షం ఇచ్చేవాడు. దాన్ని నా ఒంటే నీ భూమి మీద నుంచి మరి వంటే నీ భూమి నుంచి పెట్టుకోవాలి, నాకు సహాయం చేసేవాడు మన పనులు చేస్తారు. మనకు మనం వచ్చిన తర్వాత మన ప్రాణం ప్రయాణం చేసేటప్పుడు ఎవరు మనం సాయం చేసి అంటే ఆయన ప్రీతి కోసం, ఈశ్వరుడి ప్రీతి కోసం, ఈశ్వరుడి సంతోషం కోసం మనం ఏ పని చేయాలి? మీకు ఏది కావాలో భగవంతుడికి తెలుసు, ఏది ఎప్పుడు అవసరమో, ఎక్కడ అవసరమో, ఎప్పుడు ఇవ్వాలో మనకు తెలుసు. అలా ఇస్తారు, మీరేం కనబడుతుంది, మన చరిత్ర మనం చేసుకోవాలి, కాలం కలిసి రావాలి, ఈశ్వరుడు అర్థం ఉండాలి, మీ ముందు ఉంటే పని నెరవేరుతుంది. అంటే మనం ఏ పని చేసినా ఈశ్వరుడి ప్రీతి కోసమే పని చేయాలి. అహంకారాన్ని జీవించకుండా ఎవరు లోకాన్ని మానవుడు అహంకారం కోసమే చేస్తున్నారు, వాళ్ళు చేసి పనులన్నీ కూడా అహంకారం కోసం చేస్తున్నారు. మనం అభ్యర్థాలనే ఉద్దేశం కానీ కలవస్థ మనం చేసి సాధన దేనికి సాధన చేస్తారని ఎక్కడికి వెళ్ళడం సాధన చేస్తారు, ఏం ఎక్కేం చేద్దామని సాధన చేస్తున్నారు. మాకు ఇచ్చే చింది పెట్టే నేను సంపాదించింది కాదు, అది నీవే నీ పురోగతి మాత్రం అది తెలియదు. నేను గురువులు బాధపడుతుంది, నాకు దుఃఖం బాధపడతాను, నన్ను అహంకారం బాధపడుతుంది, నేను మరణిస్తున్నాను, జన్మిస్తున్నాను అనుకోమ్మా, ఏది ఆ గుణాలు నేను తెలియక, ఆ గుణాలు తెలియక మరణి నీకు మాయ కమ్మింది. ఉన్నదిగా ఉన్నట్టుగా తెలుసుకో, నీకు అసలు లోపం లేదు, దేవుడు లేదు, దేశం లేదు, ఏదైతే నువ్వు అది నువ్వు కాదనుకుంటున్నావు, కాదనుకుంటున్నావు కాబట్టి సంసారంలో పడ్డావు. భగవాన్ చెప్పారు నువ్వు విడిచిపెట్టి ఎక్కడికో కాలిపోతే నువ్వు మాయను జయించాలి, నువ్వు ఇంటికాడున్నా అహంకారం జయించాలి, కాశీ వెళ్ళినా అహంకారం జయించాలి, అరణ్యానికి వెళ్ళినా అహంకారాన్ని జయించాలి. ఇంటికాడ ఉంటుంది అహంకారాన్ని జయించలేకపోతే అరణ్యానికి వెళ్ళి అక్కడ జయించి
కొంతమంది రేపు రేపు రేపని రాసుకుంటారు. రేపు రూపులే ప్రతి దాంట్లో చేసుకోవచ్చు, రేపు చేసుకోవచ్చు. ఇదే మాట, ఏ రోజు కాదని మనం కృషి చేసుకోవాలి, ఏ గంట కాదంటే మనం కృషి చేసుకోవాలి. వర్తమాన కాలం ఉంటున్నట్టు రేపు ఎలా ఉంటుందో మనకి మనం అందరం అనుకుంటాం. ఏదైనా మంచి పని చేయించాలనుకుంటున్నా అబ్బా ఏం రేట్ ఇచ్చింది మంచిది, ఎవరైనా బాగా డబ్బు సంపాదించారనుకోండి అబ్బా ఏది ఇచ్చింది ఏంటండి, వారు 4 కోట్లు సంపాదించారు. ఎవరు సినిమాలు బాగా యాక్ట్ చేశారనుకోండి ఏంటి అద్భుతంగా యాక్ట్ చేసింది, ఏం అపూర్వం ఉంది, ఏం ఉదాహరణ ఇలా అనుకుంటారు.
అలాగే ఒక రాయలమీరు పోలీస్ తప్పనేంటి
భగవాన్ చేస్తే ఆయన పేరు హంపి. స్వామి స్వామి శ్రీకృష్ణుడు చాలా గొప్ప పనులు చేశాడు,
యేసుక్రీస్తు కూడా చాలా గొప్ప పనులు చేశాడు,
యేసుక్రీస్తు ఎన్ని గొప్ప పనులు చేశాడు, శ్రీకృష్ణుడు ఎన్ని గొప్ప పనులు చేశాడు, అంత గొప్ప పనులు నాకు కూడా చేశాడు. మీరు నన్ను ఆశీర్వదించి మీ మాయ కాకపోతే ఏమిటండి,
నాకు జ్ఞానాన్ని ప్రసాదించమని అడగలేదు. ఇంకా జ్ఞానం వల్లే మోక్షం వస్తుంది, జ్ఞానం లేని వాళ్ళకి మోక్షం లేదు. ఎవరు జ్ఞానాన్ని ఎవరు అడగడు,
జ్ఞానం గురించి నువ్వేం చెప్పలేదు. గౌతమ బుద్ధిని ఎవరు అడుగుతాను అంటే ఏమయ్యో, నువ్వు అందరి ఇంటికి వెళ్ళి నీకేం కావాలన్నాడు. గౌతమ బుద్ధుడు వచ్చాడు ఇవ్వరు ఆయన నీకు ఏది ఇస్తాడు నేను అడుగు. అందరి ఇంటికి వెళ్ళు, నీ ఇంట్లో జనాభా ఎంతమంది, కోళ్ళు ఎన్ని ఉన్నాయి, కుక్కలు ఎన్ని ఉన్నాయి, మేకలు ఎన్ని ఉన్నాయి, గొర్రెలు ఎన్ని ఉన్నాయి అడుగుతారు కానీ జనాభా లెక్కలు. అలాగే గౌతమ బుద్ధి ఏం చెప్తారు, నీకేం కావాలని నాకు తట్టింది కొంతమంది నాకు నీ డబ్బు లేకుండా ఇబ్బంది పడుతున్నామని కొంచెం ఏదో మా 4 రూపాయలు కలిపించే విధానం చూడకున్నాను. కొంతమంది అంటే మాకు డబ్బు నేను కలిపినే పట్టుకున్నాను. కొంతమందికైనా అగిచ్చి వాళ్ళ, కొంతమందికి ఆకలవ, కొంతమంది నా కోడకి నాకు పట్టమంటే కొంతమంది అక్కడ దెబ్బలు, కొంతమంది నేను ముసలమని అయిపోయినా నన్ను ఎవరు చూడటం లేదని, ఎవరు ఆదరించడం లేదు, పోనీ కనీసం నాకు ఎవరు నేను పెట్టొద్దని మాటైనా ఆదరణ లేదని కొంతమంది అందరూ చెప్తారు. గౌతమ బుద్ధుడు అడిగారు, ఏమయ్యా నువ్వు అందరి ఇంటికి వెళ్ళి వచ్చావు, ఏం అడిగారు, పలానా వారికి అడిగారండి, పలానా వారికి అడిగారు, పలానా వారికి అడిగారని ఒక్క ఇంటిలో ఒక్క ఫోన్లో నాకు జ్ఞానం కావాలని అయ్యి అమ్మ కాను అయ్యి కాను ఉన్నారని ఎవరు లేదన్నారు, ఎవరు చెప్పుకుంటారు. అక్కడ నుంచి నీ ప్రార్థనలో నీ భజనలో నీ పూజల్లో నేను ఎప్పుడైనా అడిగారు నాకు మోక్షం కావాలి. ఇప్పుడు నిజంగా దేవుడు మాకు కనిపించరు కానీ కనిపిస్తే ఏమో అడుగుతాం, మీ చీపులు కట్టగలుగుతాం, ఇంకా చీపులు కట్టేసి ఇంటికి పిలుచుకోవచ్చు. అది ఏది అడగాలో మనకైతే నిజంగా భగవంతుడు కనిపించడం లేదని అనుకుంటున్నాం, కానీ కనిపిస్తే ఏది అడగాలో మనకైతే అంటే గంగు గురించి మనం తెలుసుకోవాలి. జ్ఞానాన్ని సంపాదించడం కోసం నా జీవితాన్ని ఖర్చు పెట్టాలి, మీ ఊరు నుంచి పెట్టి మీ ఇల్లు నుంచి పెట్టి ఎక్కడ మీ పాల్పోకాలి, మీ ఊళ్ళో ఉండి మీ ఇంటికా ఉండి మీరు సాధన చేసి సిద్ధిని మీరు పొందవచ్చు అని మీకు దగ్గరగా ఉన్న వస్తుంది. అయితే మీరు చేసే పూజలు ఆరంభం లేకుండా ఉండాలి, మీరు చేసే జపాలు ఆరంభం లేకుండా ఉండాలి, మీరు చేసే ప్రయత్నాలు కూడా ఎవరికి తెలియ గొప్ప కోసం ఎవరితో చెప్పకూడదు. మీరు చేసే పరిస్థితిని మీరు కనెక్షన్ బట్టి పెట్టుకోవాలి, మీరు కష్టపడి చేసుకోవాలి. లోపల అభివృద్ధి అవుతున్నారు పైకి సామాన్యం లెక్క సోదరు నమస్కారా కామన్గా మీరు ఉండండి. మీరు ఎంత శక్తి సంపాదించినా జ్ఞానం సంపాదించండి, డబ్బు సంపాదించండి, కానీ జనాన్ని మీరు సామాన్యంగా ఉండాలి. కానీ గంగి మనకి జ్ఞానం జీవితంలో సరళంగా జీవించండి, సూటిగా జీవించండి, సంతోషంగా జీవించండి. భగవంతుని ప్రీతి కోసం మీరు పని చేయలేదు, యుద్ధం చేస్తున్నారు, యుద్ధం చేస్తారు దేవుడి, మీరేదే కానీ మీ కాలాన్ని మీ ధనాన్ని కొంత భగవంతుడి కోసం ఖర్చు పెట్టండి. మీకు ధనం లేదనుకోండి మీ తెలుగు చేస్తూ మీరు కొంతమంది సహకారం చేయండి. మీరు జీవిస్తే చోటు వారు జీవించడానికి మంచి అవకాశాలు కల్పించండి అది ప్రతి చెప్తారు. మీరు పని చేయండి కానీ ఫలితాన్ని మనకి కోరకండి, ఫలితాన్ని కోరవచ్చని చెప్పాడు కానీ ఇవ్వనని చెప్పాలి. భగవంతుని చెప్పిందంటే ఫలితాన్ని ఆశించొద్దని చెప్పాడు కానీ ఫలితాన్ని నేను ఇవ్వనని చెప్పాలి. ఫలితాన్ని ఆశించకుండా పని చేస్తే బుద్ధి మీకు మంచి వస్తుంది, మీ పని పూర్తి అవుతుంది, మీ మనసు బాగుపడుతుంది, మీ మనసుకు యోగ్యత వస్తుంది, మీ మనసుకు అర్హత వస్తుంది, భగవంతుని తెలుసుకునే శక్తి వస్తుంది. మీ స్వార్థాన్ని మీరు మర్చిపోయి, మీ అహంకారాన్ని మీరు మర్చిపోయి మీరు ఏ పని చేసినప్పుడే యోగ్యం. భగవాన్ చెప్తారు ఎదుట వాడికి నువ్వు చేసే సహాయం అంతా మీకు నువ్వు చేసుకున్నట్టే అది మనకి మీకే తిరిగి వచ్చేస్తుంది. అంటే అది గీతలో భగవంతుడు చెప్పాడు మంచి చేసిన వాడికి దుర్గత లేదని. వజ్రం మంచి చేసి మంచి చేస్తే నువ్వు యూరు అవుతావు, మంచి చేసిన వాడికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ దుర్గత లేదు. కాబట్టి మీకు అందరికీ భయం వేస్తాము, మీరు అహంకారం లేకుండా ఆడంబరం లేకుండా జీవించుకుని భగవాన్ కలిసి మాకు ఏమని చెప్పరు. వాళ్ళు కోరటం వల్ల మన ఆంధ్రప్రదేశ్ జీవితం మారుతుంది, ఒక మాట వల్ల, ఒక స్పర్శ వల్ల, ఒక చూపు వల్ల మన జీవిత విధానం మారుతుంది. మీరందరూ సాధన చేస్తున్నారండి, సాధన చేసే సాధకుడే దశాబ్ది సాధకులు అరుణాచేశ్వరికి నమస్కారం పెడుతున్నారు. భగవాన్ అడిగారు నమస్కారం పెట్టేవాడు ఎవరు, నమస్కారం పెట్టించుకున్నవాడు ఎవరు, నమస్కారం పెట్టేవాడు ఎవడు, నమస్కారం పెట్టించుకున్నాడు ఎవడు, ఆ శక్తి ఏమిటి నాకు తెలియదు లేదు, ఇలా దండం పెట్టడం నాకు ఇష్టం, దేవుడు నాకు ఏది కావాలంటే నాకు ఇష్టం, మీరు చెప్పింది నాకు అర్థం ఉండదు నుంచి వెళ్ళిపోయాడు శేషం. భగవానుల విశేషం ఏంటంటే ఆయనకి దేవుడి మీద భక్తి ఉంది, దేవుడి మీద ప్రేమ ఉంది, కానీ కాకంటే దేవుడు వేరుగా ఉన్నారు సంగతి అడిగితే ఏమండి. భగవాన్ నేను ఈ ప్రపంచంలో మనం ఉన్నామా, భగవాన్ ఇప్పుడు లేదు, భగవాన్ కలిగి ఉండ ఉన్నాడు, కళ్ళు ఉన్నవాడు చూడండి ఆయన ఉదయంలో కూడా ప్రకాశిస్తున్నాడు, ఉదయంలో కలిగి ఉండ ఉన్నాడు. 1950 సంవత్సరం
ఏప్రిల్ 14 తేదీ సాయంత్రం 8:47 ఆయన శరీరం విడిచిపెట్టారు. ఆకాశంలో పెద్ద జ్యోతి ప్రకాశించి
జ్యోతి అరుణాచల శిఖరంలో
కొన్ని 7 జ్యోతిని చూశారు. ఇది భాగవతంలో కృష్ణుడు నిర్వాణమైనప్పుడు ఈ జ్యోతి కనిపించింది. అదే భాగవతం నిజమా అబద్ధం?
ఇది నిన్న కాక మొన్న జరిగిన సంఘటన. బహుశా ఇంకో కొంతకాలం వినేటప్పుడే రాముడు అబద్ధం, కృష్ణుడు అబద్ధం ఎలా అనుకుంటున్నాము.
ఇంకో 400 పాట పడిపోయిన తర్వాత
ఈ రమణోత్సవం అబద్ధం కూడా అలా ఈ లోకం అనుకోవచ్చు. ఈ లోకానికి మంచి అంటే గౌరవం ఉండదు, నిజం అంటే గౌరవం ఉండదు. ఇంకేత ఈ లోకం నిజం కాదు కదా.
ఈ లోకం ఎప్పుడు నిజాన్ని ప్రేమించదు, నిజాన్ని ప్రేమించదు ఈ లోకం ఎప్పుడు.
ఇంకేత ఈ లోకం నిజం కాదు కదా.
ఏసుక్రీస్తుని చిరివేసింది, గాంధీ గారిని కాల్చి తలిపింది, రమణ మహర్షిని బిడ్డలు పెట్టి కొట్టింది, సౌతం డీసిని విషం పెట్టి తలిపించింది, ప్రతి మహాత్ముని తరిమి తరిమి కొట్టింది. ఈ లోకం
మిమ్మల్ని గౌరవిస్తున్నాను, నన్ను గౌరవిస్తున్నాను, నీకు ఏ మహాత్ముని ఈ లోకం గౌరవించలేదు,
గౌరవించే అలవాటు దీనికి లేదు.
మనకు అజ్ఞానం పోవాలంటే మంచి మంచి విషయాలు వినాలి, వినది ఇంటికి వెళ్ళిన తర్వాత మరణం చేయాలి. అప్పుడు లోపల అజ్ఞానం తగ్గుతుంది, పలచబడుతుంది.
అటు అన్నారు,
మా బంధువుల్ని, మా స్నేహితుల్ని, మా ఆస్తుల్ని, మా ఓళ్ళని, మా దేశాన్ని, మా మతాన్ని విడిచిపెట్టింది.
మీ శరీరం పడిపోతాను,
మరి మా మాట ఏంటి?
ఓ అడ్బారన్ పూర్వజన్మంలో మనం ఏమి సంబంధం లేకుండా ఇక్కడ పలుచుకున్నావా?
మీ సంబంధం రాబోయే జన్మలో మనం కలపరా.
పుణ్యమంతలో మనం తెలియపడితే మనం బయట లాక్కొచ్చాం. కానీ గురువు యొక్క అనుగ్రహంలో, ఈశ్వరు యొక్క అనుగ్రహంలో ఎవరైతే పడ్డారో వారి తరిగే వరకు, వారి మోక్షాన్ని పొందే వరకు, వారి జ్ఞానం పొందే వరకు వారి గురువు విడిచిపెట్టారు. వారి గురువు అంటే దేహం కాదు, గురువు అంటే ఆత్మ.